विघ्नेश्वरं विघ्नशान्त्यै वाणीं वाचः प्रवृत्तये गुरून् गूढार्थभानाय प्रणमामि पुनः पुनः शरदिन्दुविकासमन्दहासां स्फुरदिन्दीवरलोचनाभिरामाम् अरविन्दसमानसुन्दरास्याम् अरविन्दासनसुन्दरीमुपासे ज्ञानानन्दमयम् देवम् निर्मलस्फटिकाकृतिम् आधारम् सर्वविद्यानाम् हयग्रीवमुपास्महे श्रुतिस्मृतिपुराणानामालयम् करुणालयम् नमामि भगवत्पादशङ्करम् लोकशङ्करम् श्री 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 भारतीतीर्थमहास्वामिश्रीचरणयोः साष्टाङ्गम् प्रणिपत्य प्रसङ्गम् प्रारभामि. ఇది వైశాఖమాసం. వైశాఖమాసం మన భారతీయ సంప్రదాయం ప్రకారంగా రెండవది. విశాఖ నక్షత్రయుక్త చంద్రుడు ఉండేటువంటి కాల పరిమితిని వైశాఖమాసం అని అంటాం. ఈ వైశాఖ మాసంలో శుక్లపక్షంలో తృతీయ, ఈ దినాన్ని అక్షయ తృతీయ అని మనం అంటున్నాం. మన పంచాంగాలు, మన కాలమానం ప్రకారం అనేకమైనటువంటి పుణ్యదినాలు, పవిత్రమైనటువంటి దినాలు ఏర్పడుతూ ఉంటాయి. దేశము, కాలము, పాత్రము అని మూడింటికి సంబంధించి కొన్ని ప్రత్యేక లక్షణాలు అట్లా సమకూడుతూ ఉంటాయి. ఉదాహరణకు చూడండి, సంధ్యాకాలం అని అన్నాం. సంధ్యాకాలం అంటే సంధి కాలం, రాత్రికి పగటికి, పగటికి రాత్రికి, పూర్వాహ్నానికి అపరాహ్నానికి కలిపేటువంటి కాలాన్ని సంధికాలము అని అంటాం. ఈ సంధికాలములో ఒక గొప్ప ఆనుకూల్యం అంటే భగవత్ పూజకు, ఆరాధనకు, మన మనస్సులో ఉండేటువంటి పాప పంకిలం కడుక్కోవటానికి తగినటువంటి యోగ్యత అక్కడ తక్కిన కాలాల కంటే ఎక్కువగా సమకూడుతుంది. మనము ఈ రోజుల్లో ప్రతిదానికి హేతువుని ఆలోచిస్తూ ఉంటాం, ఎందుకు అని. ఏమిటండి ఆ ప్రత్యేకత అని అంటాం. చూడండి, పగలంతా రజోగుణ భూయిష్టమైన దినం, రాత్రంతా తమోగుణ భూయిష్టమైనటువంటి కాలం. ఈ రజస్సు, తమస్సు అనేటువంటివి రెండు వాని యొక్క విజృంభణకు సంబంధించి మనం గమనిస్తే ఒక ప్రత్యేకమైన అంశం మనకు గోచరిస్తుంది. ఏమిటంటే ఆ ప్రత్యేకమైన అంశం, రజస్సు అనేటువంటిది విక్షేపం, చెదిరిపోతూ ఉంటుంది. మన మనస్సు ఒకచోట ఏకాగ్రంగా నిలవటానికి అవకాశం ఉండదు. ఎప్పుడూ ఒక విజృంభణ, ఒక దూకుడు, ఒక ఆరాటం, ఒక విధమైనటువంటి రెస్ట్లెస్నెస్ అంటామే అది. ఇంకా రాత్రిపూట తమోగుణం, దాన్ని ఆవరణ అంటారు. ఇది విక్షేపము, అది ఆవరణము. ఆవరణం అంటే ఏమిటంటే కప్పివేసేయటం, మన చైతన్యాన్ని జోగొట్టి నిద్రపోగొడుతుంది ఆ కాలం. కాబట్టి మనం సమచిత్తంతో చక్కగా ఉండం. అందుచేత దాన్ని ఆవరణ శక్తి అని అన్నారు. ఈ ఆవరణ శక్తి, విక్షేపశక్తి రెండూ కూడా మనిషిని అల్లకల్లోలం చేస్తూ ఉంటాయి. ఒకటేమో ఎక్కువ విజృంభణకు దారితీస్తుంది, ఇంకొకటేమో జోగొట్టి పడుకోబెడుతుంది. అందుకని ఈ రెండిటికి సంబంధించి మనకొక నిశ్చితమైనటువంటి చక్కటి స్థితి కలగదు. ఇంకా మూడవది సత్వగుణం. ఆ సత్వగుణంతో కూడినటువంటి కాలము సంధ్యాకాలం. కాబట్టి ఆ సంధ్యాకాలంలో చేసిన జపము కానీ తపము కానీ దేవత ఆరాధన కానీ విక్షేపము ఆవరణము లేకుండా ప్రకాశశక్తియుతమై ఉంటుంది. ఆ ప్రకాశశక్తియుతమైనప్పుడు చేసినటువంటి పని చాలా దివ్యమైనటువంటి ఫలితాన్ని ఇస్తుంది. అందుకనే మన వాళ్ళు సంధ్యావందనం చేయమన్నారు. సంధ్యావందనం సంధ్యాకాలంలోనే చేయాలి. ఎప్పుడో అప్పుడు కాస్త నీళ్ళిట్లా తొలుకొని ముక్కు పట్టుకుని అయిపోయింది సంధ్యావందనం అని అంటే సంధ్యావందనం చేసినట్టు కాదు. ఆ సంధ్యాకాలంలోనే సంధ్యావందనం చక్కగా చేసినట్లయితే ఆ ప్రకాశశక్తి యొక్క విజృంభణ చాలా ఎక్కువగా ఉంటుంది కనుక అప్పుడు దాని యొక్క ఫలితం మనం సంపూర్ణంగా అనుభవిస్తాం. ఇదంతా ఎందుకు చెబుతున్నానంటే మన పంచాంగాల్లో ఒక్కొక్క దినమునకు ఒక ప్రత్యేకమైనటువంటి స్థితి ఉంది అని చెప్పడానికి చెబుతున్నాను. అలాగే వైశాఖ మాసంలో శుక్లపక్షంలో ఇవాళ తృతీయ 3వ రోజు, దీనికి ఒక ప్రత్యేకమైన ప్రాధాన్యం ఉంది అని మన శాస్త్రకారులు చెప్పారు. ఈ సమయంలో చేసినటువంటి దానము అనంతమైనటువంటి ఫలితాన్ని ఇస్తుంది అని మన పెద్దవాళ్ళు చెప్పారు. ఇందాక చెప్పాను కదా, ప్రతి కాలానికి ఒక ప్రత్యేకత ఉంటుంది అని. ఏ పని ఎప్పుడు ఎలా చేస్తే ఆ పని అప్పుడు ఆ విధంగా సత్ఫలితాన్ని ఇస్తుంది. దేశ విరోధమైతే ఫలం రాదు, కాల విరోధమైతే ఫలం రాదు. దేశ ఆనుకూల్యము కాలానుకూల్యము ఉన్నటువంటి పనియే చక్కటి ఇది చేస్తుంది. అందుకని మన వాళ్ళు, మనము దానము చేస్తున్నాము అనే మాట ఉంది, దీని గురించి మనం కొంచెం జాగ్రత్తగా ఆలోచించాలి. దానం చేస్తుంటే దానం పుచ్చుకున్నవాడు ఉద్ధరింపబడుతున్నాడు అని మనం అనుకుంటాం, కాదు, దానం చేసి మనం ఉద్ధరింపబడుతున్నాం. మన దగ్గర ఉన్న ఏదైనా ఒక వస్తువుని కొంత తీసి ఇంకొకడికి ఇవ్వగలిగాము అంటే అర్థమేమిటి అని అంటే ఆ వస్తువునందు మనం మమకారాన్ని వదిలిపెట్టేశాము అని అర్థం అన్నమాట. సర్వ అనర్థములకు కారణమైనటువంటిది మమకారం. అటువంటి మమకారాన్ని ఒక వస్తువు మీద మనం పెంచుకొని చుట్టుకుంటున్నాం, బంధాలు పెంచుకుంటున్నాం అన్నమాట. కాబట్టి ఏదైనా ఒక దానం చేయటం అంటే ఆ దానం అనేటువంటిది మనలో ఉండేటువంటి మమకార భావాన్ని త్యజించడానికి ఒక మార్గం అన్నమాట. అందుకని వానికేదో ఇస్తున్నాము వాడు లాభపడుతున్నాడు అనేటువంటి భావన మనం పెట్టుకుంటే మన దానం నిష్ప్రయోజనం. మనం ఉద్ధరింపబడుతున్నాము అనేటువంటి దృష్టితో చెయ్యాలి. అందుకనే మహాభారతంలో ధర్మరాజు అశ్వమేధయాగం చేసి చిచ్చ చివరికి తనకుండేటువంటి సర్వమును వ్యాసభగవానుల వారికి దానం చేస్తానన్నాడు. వ్యాసభగవానుడు ఋత్విక్కు బ్రహ్మ, ఎందుకయ్యా నాకెందుకు, నేనేం చేసుకుంటాము, సన్యాసులం, మాకు భూమి వద్దు ఏం వద్దు అని అంటే, లేదు, యజ్ఞములో ఉండేటువంటి నియమం ప్రకారంగా అశ్వమేధయాగం చేసినటువంటి వాడు తనకున్న సమస్తమును దానం చెయ్యాలి అని శాస్త్రం చెబుతోంది, శాస్త్రం ప్రకారంగా నేను చేస్తున్నాను, తమను స్వీకరించాల్సిందే అని అన్నాడు. అని అంటే ఆ భూమి, ఆ పాలన, ఆ గందరగోళం అంతా మాకెందుకు చురుతావయ్యా, అనవసరంగా నువ్వు ఏది దానం చేయదలుచుకున్నావో దానికి సంబంధించి ధన రూపంలో ఇవ్వు అన్నాడు వ్యాసుల వారు. అప్పుడు లెక్క కట్టి ఆ భూమికంతటికి ఎంత ధనం ఉంటుందో, ఎంత విలువ ఉంటుందో అంతకు 3 రెట్లు దానం చేశాడట వ్యాసుల వారికి. వ్యాసుల వారు ఆ ధనం బ్యాంకులో దాచుకోలే, ఆయన దాన్ని తనకు భద్రంగా తరతరాలకు పనికొచ్చేట్టుగా ఉంటుందని ఏం అనుకోలే. ఆయన వెంటనే దానిని కుంతీదేవిని పిలిచి, అమ్మా నీవు దీన్ని నీ ఇష్టం వచ్చినట్టు వినియోగించు అని కుంతీదేవికి ఇచ్చేసాడట. కుంతీదేవి అక్కడికక్కడ వాళ్ళందరూ చూస్తూ ఉండగా ఒక్క పైస కూడా మిగుల్చుకోకుండా అందరికీ దానం చేసింది. దానే నారా తీరపానుదంత తస్మాత్ దానం పరమం వదంతి అని వేదం చెబుతోంది. దానము చేత శత్రువులు కూడా మిత్రులవుతారు. దానం అనేటువంటిది మన ప్రధాన శత్రువుందే మమకారం దానిని మిత్ర స్వరూపంగా మారుస్తుంది. అందుకని అక్షయ తదియనాడు చేసినటువంటి దానము అక్షయ పుణ్యఫలాన్ని ఇస్తుంది అని మన వాళ్ళు చెప్పారు. చాలామందికి ఒక శంక ఉంటుంది, నాకు తెలుసును, ఈ దానాలని గురించి, దక్షిణలను గురించి, సంభావనల గురించి మాట్లాడేటప్పుడు ఒక వర్గం వాళ్ళు వాళ్ళ ప్రయోజనాన్ని దృష్టిలో పెట్టుకుని ఇవన్నీ తీర్మానించారు, చేశారు అని ఒక ఆ అపోహతో అభాండాలు వేసేటువంటి మనుషులు చాలామంది ఉంటారు మనకు తెలుసును. కానీ దాని వెనకాల ఉండేటువంటి ఒక పరమ రహస్యాన్ని మనం గుర్తించినట్లయితే ఆ అపోహలన్నీ తొలగిపోతాయి. మనం ఎవరికైతే దానం చేస్తున్నామో ఆ దానం చేసినటువంటి వాడికి, వాడిని మనం ఏ రకంగా భావన చేస్తున్నాము? జనార్దనుడుగా భావన చేస్తున్నాము. త్వయి మయి సర్వత్ర ఏకో విష్ణు, అంతటా ఉన్నది ఒక విష్ణువేనయ్యా. వ్యర్థం కుప్యసి మయి అసహిష్ణు, నా యందు సహనం లేకుండా నువ్వు ఊరికే కోపగిస్తున్నావు అని అన్నారు. కాబట్టి దానం పుచ్చుకునేటువంటి వాడు, జనార్దన స్వరూపము అనేటువంటి భావనతో ఇవ్వాలి. మళ్ళీ అంటారు ఇవన్నీ మీరు కల్పించి రాసినవే అని. కానీ విశ్వాసము, పెద్దవాళ్ళు చెప్పినటువంటి మాటల యందు మనకు విశ్వాసం ఉన్నట్టయితే మనం సత్ప్రయోజనం పొందుతాం. మనము మన తల్లిదండ్రులు చెప్పినటువంటి వాటిని అన్నింటినీ చక్కగా ఆచరిస్తే వాళ్లకు సుపుత్రులుగా భావింపబడతాం. ఏదైనా ఒక విషయాన్ని గురించి నిర్ణయం తీసుకునేటప్పుడు శాస్త్రకారులు వేదంలో ఏం చెప్పారంటే, ఏ నస్తద్వ్యాచచక్షిరే, మాకు ఎవరైతే ఈ మాటలు చెప్పారో వాళ్ల మాటలను మేము అనుసరిస్తున్నాము అని అనుకోమన్నారు. అంటే తరతరాలుగా ఈ భావాలు వస్తున్నాయి కాబట్టి వాటిని కాదనడానికి వీల్లేదు. అది ఈ భారతీయమైనటువంటి సంప్రదాయం. దాన్ని జాగ్రత్తగా భావన చేసి మనకు, అంతేకాదు ఇంకొకటి విషయం కూడా ఉంది, ఇంకొక రహస్యం కూడా ఉంది. ఈనాడు మనం సమసమాజ స్థాపన అని అంటున్నాం, అందరికీ తిండి. సర్వే భవంతు సుఖినః, సర్వే సంతు నిరామయాః, సర్వే భద్రాణి పశ్యంతు, మా కశ్చిద్ దుఃఖభాగ్ భవేత్. అది మన ఆదర్శం. ఆ దృష్టితో చూచినా లేనివాడికి కొంత ఇంచి ఆనందం పడటం, వాడిని ఆనంద పెట్టడం, మనం ఆనందపడటం అనేటువంటిది చాలా గొప్ప విషయం. కాబట్టి అక్షయ తృతీయ నాడు అక్షయమైనటువంటి పుణ్యలోకాల సంపాదన కోసం యోగ్యుడైనటువంటి వానికి, ఎవడైతే మనం ఇచ్చినటువంటి దానాన్ని భగవద్ విషయంగా ఖర్చు పెడతాడని అనుకుంటామో అటువంటి వాళ్ళకి ఇవ్వాలి. ఏదో దుర్వ్యసనాలు, పాడు పనులు చేసేటువంటి వాళ్ళకి ఇస్తే వాడు చేసినటువంటి పాపపు ఫలితం మనకు కూడా వస్తుందని చెప్తారు. కాబట్టి పాత్రత అనేది చూడాల్సిందే తప్పనిసరిగా. ఇతడు దానం పుచ్చుకోవడానికి యోగ్యుడా కాదా అనేటువంటి విషయాన్ని కూడా మనం గమనించాలి. అందుకని అటువంటి మంచి అవకాశాన్ని భగవంతుడు మనకు కల్పించినటువంటి పుణ్యదినం వైశాఖ మాసం చాలా గొప్పది. ఎందుకనంటే శంకర భగవత్పాదుల వారి అవతారం జరిగినటువంటి మాసం ఇది. ఎల్లుండి వైశాఖ శుద్ధ పంచమి నాడు శంకరాచార్యుల వారి జయంతి జరుపుకుంటున్నాం మనం. దానికి అనుబంధంగానే ఈ 5 రోజులు శంకర విజయ పారాయణ, రుద్రభాష్య ప్రవచనము ఏర్పాటు చేశారు మన మహానుభావులు. కాబట్టి శంకర భగవత్పాదుల వారు, రామానుజుల వారు, వీళ్ళంతా జగద్గురువులు అందరూ కూడా మనకు ఈ మాసంలో అవతరించినట్టుగా తెలుస్తోంది. ఒక చమత్కారమైన అబ్జర్వేషన్ చేశారు ఈ మధ్య కొంతమంది, చాలా బాగుంది అది. ఏమిటంటే, మన దేవుళ్ళందరూ ఉత్తరాది వాళ్ళు, మన గురువులందరూ దక్షిణాది వాళ్ళు. ఆ కాశీ విశ్వేశ్వరుడు కానీ, ఇంకా ఇతరమైన అయోధ్య రాముడు కానీ, కృష్ణుడు కానీ, ఆ మధుర, ఆ అయోధ్య, ఆ కాశీ, ఆ అవంతి, మనకు సప్తైతే మోక్షదాయక అన్నారు. 7 మోక్షదాయక పురాలు ఉన్నాయి: అయోధ్య, మధుర, మాయా, కాశీ, కాంచి ఒక్కటి పక్కన పెట్టండి, అవంతిక, పురి, ద్వారావతి చైవ, సప్తైతే మోక్షదాయక అని అన్నారు. ఇవన్నీ మోక్షదాయక పురాలు అని అన్నారు. ఒక కాంచి మాత్రం మన వైపు ఉంది, తక్కినవన్నీ అటువైపునే ఉన్నాయి. రాముడు అటే అవతరించాడు, కృష్ణుడు అటే అవతరించాడు, రామకృష్ణ పరమహంస గారు అటే అవతరించారు, రమణ మహర్షుల వారు ఇటువైపు ఉన్నారనుకోండి. ఇటువంటి మహాదేవతా స్వరూపాల అవతారాలన్నీ ఉత్తర హిందూస్థానంలో జరిగి ఇటొచ్చినారు. జగద్గురువులందరూ ఇటు పుట్టి అటు వెళ్ళారు. కాబట్టి ఇది ఒక విచిత్రమైనటువంటి సమన్వయ భూమి, జ్ఞానభూమి. అటువంటి శంకరాచార్యుల వారి జయంతి ఎల్లుండి జరుపుకుంటున్నాం. అటువంటి పుణ్య అవతారం జరిగినటువంటి మాసం గనక ఇది చాలా పవిత్రమైనటువంటిది. అందులో అక్షయ తృతీయ, దీని గురించి మనం జాగ్రత్తగా భావన చేద్దాం. ఇది ఇవాళ ప్రత్యేకతను గురించి ఒక నాలుగు మాటలు చెప్పుకోవడానికి మనం చెప్పుకుందామనేటువంటి సంకల్పం కలిగి ఈ మాట చెప్పాను. సరే, అసలు విషయంలోకి వస్తే మనం నిన్న రుద్రభాష్యంలో ఒక్క పదమే చూశాం. ఏమిటి? నమస్తే రుద్ర మన్యవే, తే మన్యవే హే రుద్ర నమః. దీన్ని గురించి చాలా చాలా విషయాలు మాట్లాడుకోవాల్సి వచ్చింది. ఎందుకంటే వేదవాక్కు అతి గంభీరము, దాని యొక్క అర్థాలు లోతులకు 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 మనం వెళ్ళగలిగినంత వరకు ఎంత భావన చేస్తే అంతగా మన మనస్సులో ఆ జ్ఞానం అనేటువంటిది కుదురుకుంటుంది. మరి ఒక న్యాయముంది, ఒక స్తంభం పాతారు, స్తంభం పాతిన తర్వాత రాళ్ళు వేసి రప్పలు వేసి మట్టి వేసి కూరుతారు కూరుతారు కూరుతారు, కూరిన తర్వాత అంతా ఒకసారి ఇట్లా పట్టుకుని కదిలిస్తారు దృఢంగా ఉందా లేదా అని. దాన్ని స్థూణాఖనన న్యాయం అంటారు. స్తంభాన్ని పాతిపెట్టి అది మళ్ళీ రాకుండా ఉంటుందా గట్టిగా ఉంటుందా లేదా అని చూడటం అనమాట. అదిగో ఆ స్థూణాఖనన న్యాయంగా మనం ఏదైనా ఒక విషయాన్ని తెలుసుకుంటే అట్లా తెలుసుకోవాలి. చెప్పేవాని యొక్క సామర్థ్యము, వినేవాళ్ల యొక్క శ్రద్ధ వీటి మీద ఆధారపడి ఉంటుంది. అందుకని బహుశా ఎవరైనా ఈ రుద్రభాష్యం ఏమిటండి ఏదో కథ అది లేకుండా ఏదైనా చక్కని భాగవత కథో ఇంకొకటో ఇంకొకటో చెబితే బాగుండేది అనేటువంటి భావన ఉంటే ఆ భావాన్ని కాస్త పక్కన పెట్టండి, అవన్నీ అవసరమే. ఇది అంతటికంటే చాలా గొప్ప అవసరం. కాబట్టి దీనిని గురించి మనం భావన చేసేటప్పుడు నేను ముందర రోజే చెప్పాను మీకు ఒక విషయం, రుద్రభాష్యం అంతా అవదు, ఒక అనువాకం అయితే గొప్ప, అయితే అది చాలు మన ప్రాణానికి. అది పీఠికగా, అది మార్గంగా మనం తరువాతి భాగంలోనికి మనంతటా మనం వెళ్ళటానికి కానీ మరొకసారి ప్రవేశించడానికి కానీ అవకాశం లభిస్తుంది. అందుకని నమస్తే రుద్ర మన్యవే, హే రుద్ర తే మన్యవే నమః, నీ కోపానికి నమస్కారము. ఆ కోపం దగ్గరకు వచ్చేటప్పటికి మనం అనుకున్నాం అన్నమాట, నిజానికి ఆయనకి కోపం లేదు, కోపము ఉన్నట్టుగా మనం భావన చేస్తున్నాం. ఎందుకనంటే మనలో ఉండేటువంటి దుష్టశక్తులు పాపిష్ట భావాలు మొదలైనటువంటి వాని విజృంభణ చేత మనం పరమేశ్వరుణ్ణి ప్రార్థిస్తున్నాం, అయ్యా నన్ను శిక్షించు అని. దానికోసం ఆయన కోపాన్ని తెచ్చుకుంటాడు, నిజానికి ఆయన కోపం లేదు. ఇక్కడ ఇంకో విషయం కూడా మనం మాట్లాడుకోవాలి. ఏమిటంటే పరమేశ్వరుడు పరమాత్మ సగుణ స్వరూపుడా నిర్గుణ స్వరూపుడా? సగుణ స్వరూపుడైతే కోపము రూపము ఇతరమైన లక్షణాలు అన్నీ మనకు కనిపిస్తాయి. మనము నూటికి ఇంచుమించుగా 99% పైన సగుణారాధనే చేస్తున్నాం, అసలు చేయవలసింది నిర్గుణం. అయితే అద్వయస్య నిష్కళస్య అద్వితీయస్య నిరాకారస్య దేహినః ఉపాసకానాం కార్యార్థం బ్రహ్మణో రూపకల్పన అన్నారు. బ్రహ్మమునకు రూపకల్పన చేశాం మనకు. బ్రహ్మము అంటే నిర్గుణము నిరాకారము నిరంజనము అప్రమేయము మొదలైనటువంటి, దానికి ఆకారం లేదు, కళ్ళు ముక్కు చెవి కన్నులు మొదలైనవి లేవు, ఇక్కడ ఈ ఊరు ఆ ఊరు అనేది లేదు, అందుకనే దాన్ని ఆత్మ అన్నారు. అటువంటి ఆత్మ అంటే సర్వవ్యాపి అని అర్థం. అటువంటి సర్వవ్యాపి అయినటువంటి ఆత్మకు మనం ఏం చేశాము, మన సౌకర్యం కోసం ఒక రూపకల్పన చేశాం. మనం చేయలే, వేదమే చేసింది, వేదమాతే చేసింది మన యందు అనుగ్రహంతో, ఉపాసకానాం కార్యార్థం. కాబట్టి ఇప్పుడు ఈ రుద్రమంత్రంలో చెప్పినటువంటి భగవత్పరమైనటువంటి స్వరూపాన్ని అంతటినీ కూడా మనము సగుణము ద్వారానే చూస్తున్నాం. అందుకనే ఆయన కోపం అనేటువంటి మాట వచ్చింది, ఆయన యొక్క ధనుస్సు అనే మాట వచ్చింది, ఆయన యొక్క విల్లు అనే మాట బాణము అనే మాట వచ్చింది, ఆయనకు బాణాలు పెట్టుకునేటువంటి పొది అనేటువంటి ప్రశ్న వచ్చింది. ఇవన్నీ సగుణ స్వరూపాలే. అంటే వేదమాత మన యందు అపారమైన కరుణతో ఏ విధమైనటువంటి గుణలక్షణం లేనిటువంటి పరమాత్మకు గుణం కల్పించి దీని ద్వారా మీరు లక్ష్యాన్ని గమ్యాన్ని చేరుకోండి నాయనా అని ముద్దుగా లాలించి చెబుతోంది. ఎంత అనుగ్రహమో చూడండి దానికి, ఎంత అటువంటి పరమానుగ్రహంతో మనం ఈ పని చేసుకుంటున్నాం అన్నమాట. అందుకని ఇక్కడ తే మన్యవే నమః అన్న తర్వాత ఏమన్నారంటే రెండవ మాట ఉతోత ఇషవే నమః ఉతః తర్వాత తే ఇషవే నమః నీ బాణమునకు నమస్కారము తర్వాత నమస్తే అస్తు ధన్వనే నీ ధనుస్సుకి నమస్కారము ఆ ధనుస్సును ప్రయోగించేటువంటి బాహుభ్యాం నమః నీ చేతులకు నమస్కారము చూడండి బాణమునకు నీ బాణమునకు నమస్కారము బాణము అనేటువంటిది స్వయంగా తనంతట తాను వెళ్ళి ఎవరినీ ఏమీ చేయలేదు బాణమునకు అధిష్టానము ధనుస్సు ఒక చమత్కారమైన కథ చెప్తారు అడవి చెట్లన్నీ కూడా చాలా చక్కగా నేవడంగా హాయిగా చక్కగా ఆనందంగా ఉన్నాయి ఒకడు గొడ్డలి తీసుకొస్తున్నట్ట గొడ్డలి తీసుకొస్తుంటే చెట్లన్నీ వణికిపోతున్నాయి గొడ్డలొస్తోంది అని అంటే అందులో అనుభవం గల పెద్ద చెట్టు ఒకటి అందిట అయినా నాయన మీరంతా బాధపడకండి మీరంతా కంగారు పడకండి గొడ్డలి వస్తోంది కానీ అందులో మనవాడున్నాడేమో చూడండి మనవాడు లేకపోతే గొడ్డలతో ప్రమాదం లేదన్నట్ట అంటే ఆ గొడ్డలిలో కర్ర ఉంది కదా చెట్టు నుంచి వచ్చేదేగా కాబట్టి ప్రమాదం ఎప్పుడూ మనవాడి వల్లనే వస్తుంది కాబట్టి వట్టి ధనుస్సు యొక్క ప్రయోజనం వట్టి ధనుస్సు అట్లా ఉంటే మనకేం వట్టి బాణం అట్లా ఉంటే మనకేం ప్రమాదం లేదు ఆ బాణానికి పెట్టి బాణాన్ని సంధించి ఆ అల్లెత్రాటిని లాగి ఎంత వేగంగా వెనక్కి లాగుతామో అంతగా దాన్ని వదిలితే అది వేగం పుంజుకుని వెళ్ళి ఎక్కడ కొట్టాలో అక్కడ కొడుతుంది అందుకని మొట్టమొదట బాణాన్ని స్మరించారు తరువాత వింటిని స్మరించారు ఈ రెండూ ఉన్నాయి ధనుస్సు ఉంది బాణము ఉంది ప్రయోగించే చేతులు లేకపోతే ఎట్లాగా కాబట్టి బాహుభ్యాం తే బాహుభ్యాం నమః అని అన్నారు ఇది స్థూలంగా ఇందులో అర్థం అయితే పరమేశ్వరుడు ధనుస్సుని బాణాలని పుచ్చుకుని ఈ జనాన్నంతటినీ కూడా సంహరించడమే లక్ష్యంగా కలిగినటువంటి ఒకనొక ఉద్యోగంలో ఉన్నాడా ఎందుకు వీటిని గురించి స్మరిస్తున్నాము అని అంటే చెప్పారు వాసనా బలం చేత పాపిష్టమైన భావాలు కలిగి పాపం పెంచుకొని మలినమైనటువంటి వానిలో ఉండేటువంటి దుర్మార్గ లక్షణాల్ని హరించడం కోసం ఆయన బాణాలు ధరించాడు కానీ వాళ్ళ ఎందు కరుణ లేక కాదు అనేటువంటిది మనం గమనించాలి ఇంకొక విషయం కూడా స్మరిస్తాం మనం సంస్కృతంలో ఏకవచనమని మనకు తెలుగులో ఏకవచనము బహువచనము ఉన్నాయి అమ్మాయి అమ్మాయిలు మాకు ఐదుగురు అమ్మాయిలు బహువచనం మాకు ఒకతే కూతురు ఏకవచనం సంస్కృతంలో ద్వివచనం కూడా ఒకటి ఉంది ప్రత్యేకించి రెండు చెప్పాల్సి వస్తే ద్వివచనాన్ని వాడతారు ఆ ద్వివచనాన్ని వాడినప్పుడు రెండే ఉన్నాయి అనేటువంటి అర్థం వస్తుంది ఇక్కడ బాహుభ్యాం అని మనకు ఉన్నట్టుగా పరమేశ్వరుడు రుద్రుడికి రెండు చేతులే ఉన్నట్టుగా చెప్తున్నారు అంతేనా పరమేశ్వరుడికి రెండు చేతులైనా ఉన్నది అనంత బాహువు ఆయన సహస్ర బాహో విభూతి యోగంలో విశ్వరూప సందర్శన యోగంలో ఆయన అనేకమైనటువంటి చేతులు అనేక బాహూధర వక్త్ర నేత్రం ఇక్కడ ఆయన కృష్ణుడు విష్ణువు ఈయన వేరు అని కాదు ఆయనే ఈయనే ఆయన వ్యవహారాన్ని బట్టి పేరు తేడా రావటమే తప్ప వీళ్ళిద్దరూ ఇద్దరు కాదు అది మనం చాలా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలి కాబట్టి అనేక బాహూధర వక్త్ర నేత్రం అని ఒక పక్కన శాస్త్రాలు చెబుతుంటే సహస్ర శీర్ష పురుష సహస్రాక్ష సహస్రపాత్ అని వేదం చెబుతూ ఉంటే ఇక్కడ శివుడికి రుద్రుడికి రెండే చేతులున్నాయి అన్నట్టుగా ఈ మంత్రం చెబుతోందే ఇందులో ఉండేటువంటి భావన ఏమిటి అని మనం ఆలోచించాలి ఇందులో భావన ఏమిటంటే నిజానికి ఆయనకి రెండు చేతులు మాత్రమే కాదు ఆ విరాట్ స్వరూపంలో ఉన్నట్టుగా అనంతమైనటువంటి బాహువులు అనంతమైనటువంటి నేత్రములు అనంతమైనటువంటి తక్కినవన్నీ ఉన్నాయి పాదాలు ఇవన్నీ ఉన్నాయి మరి బాహుభ్యాం అని రెండింటినే ఎందుకు చెప్పారు అంటే బాణప్రయోగానికి ఉపయోగించేటువంటి హస్తములు రెండే ఉంటాయి గనక ఇక్కడ ప్రకృతంలో ఆయనకి ఈ కార్యమునకు సంబంధించి ఉండవలసిన చేతులు రెండే కనుక బాహుభ్యాం అని అన్నారు. కాబట్టి నీ కోపమునకు నమస్కారము, నీ బాణమునకు నమస్కారము. ఆ కోపాన్ని ప్రసరించడానికి ఉపయోగించేటువంటి బాణం, దానికి ఆధారభూతమైనటువంటి విల్లు, దానికి అవసరమైనటువంటి రెండు చేతులు, వాటికి నమస్కారము అని చెప్పారు. ఆ కోపం ఎందుకు వచ్చిందో అనేటువంటిది మనం చూసే ఉన్నాం. తత్తత్ ప్రాణి కర్మ అనుసారేణ నిగ్రహానుగ్రహౌ కుర్వతః తస్య తదప్రసక్తేరితి ప్రపంచః అని అన్నారు. కాబట్టి ఆయనకి కోపం అనేటువంటిది తెచ్చిపెట్టుకున్న కోపమే గాని వచ్చిన కోపం కాదు. సాధారణంగా మనం అందరం ఏమంటాం, నాకు కోపం వచ్చింది అంటాం. నేను కోపం తెచ్చుకున్నాను అనే మాట మన భాషలో ఉండదు. కోపం తెచ్చుకోవడం ఏమిటి? కోపం మన దానంతా అదే మనకు తెలియకుండా వచ్చి పళ్ళు ఊడిపోయిన తర్వాత కోపం వచ్చిందని తెలుస్తుంది. దానివల్ల జరగవలసినటువంటి అనర్థం అంతా అయిన తర్వాత కోపం వచ్చింది అని తెలుస్తుంది. అది కోపమునకు మన మీద అధికారం ఉన్నప్పుడు జరిగే పని. మహానుభావులైనటువంటి శ్రీరామచంద్రుడు, రుద్రుడు మొదలైనటువంటి వాళ్ళకి కోపం రాదు, కోపాన్ని పిలుస్తారు. ఆ మాటనే వాల్మీకి చాలా స్పష్టంగా చెప్పాడు. నేను అనేక పర్యాయాలు చెప్పాను మీకు. కోపం ఆహారయామాస, కోపాన్ని పిలుస్తాట ఆయన. ఓ కోపమా, నీతో పనుంది రావే అని అంటాట. అంటే కోపం మీద ఆయనకి కంట్రోల్ ఉంది. కోపం వస్తే కోపానికి మన మీద కంట్రోల్ ఉంది అని అర్థం అన్నమాట. కాబట్టి ఈ కోపానికి, దానికి సార్థకత కూర్చేటువంటి బాణానికి, దానికి అధిష్టానమైనటువంటి వింటికి, అవి పట్టుకునే ప్రయోగించేటువంటి చేతులకు ఒక క్రమము, ఒక చక్కటి అనుగతి ఉండేట్టుగా వేదమంత్రం చెబుతోంది. వేదమంత్రం చెబుతోంది అని అంటే దాని యొక్క గొప్పతనాన్ని మనం ప్రశంసించనక్కర్లా, దాన్ని గమనించాలి మనం. అందుకోసమని ఈ మాట చెప్పుకుంటున్నాం. కాబట్టి ధనుర్బాణ వ్యగ్రాభ్యాం హస్తాభ్యాం నమః. ఒక చేత్తో ధనుస్సుని పట్టుకుంటారు, ఒక చేత్తో బాణాన్ని సంధిస్తారు, లాగుతారు. ఇక్కడ ఒక చిన్న విషయాన్ని మనం గమనించాలి. మనం మామూలుగా శ్రీరామచంద్రుడు మొదలైనటువంటి వాళ్ళ యొక్క విగ్రహాన్ని తయారు చేసేటప్పుడు శిల్పంలో ఒక చిన్న లోపం మనకు కనిపిస్తుంది. ఏమిటంటే ఆ అల్లెత్రాటిని రెండవ కొమ్ముకి కలిపి ఉన్నట్టుగా, అది చంకన తగిలించుకున్నట్టుగా మన వాళ్ళు బాణాన్ని చూపిస్తూ ఉంటారు. అది సరైనటువంటి పద్ధతి కాదు. ప్రయోగించేటప్పుడు మాత్రమే ఈ రెండవ అంచుని దానికి తగిలిస్తారు. తక్కిన సమయాల్లో వదులు చేసి ఉంచుతారు. లేకపోతే దానికి ఆ బిగు సడలిపోతుంది. అది ప్రయోగించేటప్పుడు మాత్రమే ఎక్కుపెట్టడం అని అంటారు. ఆ ఎక్కుపెట్టడం అనేటువంటి కార్యక్రమం ప్రయోగించేటప్పుడు మాత్రమే వస్తుంది. సింహాసనం మీద శ్రీరామచంద్రుల వారికి పట్టాభిషేకం చేసేటప్పుడు ఎవరి మీద బాణ ప్రయోగం చేస్తాడని ఎక్కుపెట్టి ఉంచుతాం? అది సరైనటువంటి పద్ధతి కాదనమాట. తర్వాత శృతి స్మృతి రూపస్వ అజ్ఞ ఆజ్ఞ అతిలంఘనే, దీన్ని సమన్వయం చేస్తున్నారు. ఈ మంత్రం యొక్క అర్థాన్ని సమన్వయం చేస్తున్నారు. శృతి స్మృతి మమైవాజ్ఞే అని భగవంతుడు చెప్పాడు. వేదములు స్మృతులు నా యొక్క ఆజ్ఞలయ్యా అని అన్నాడు. ఆ ఆజ్ఞ అంటే భగవంతుని యొక్క ఆజ్ఞ అంటే ఏమిటి? ఎవ్వడూ దానిని అతిక్రమించడానికి వీల్లేదు. రాజశాసనం. ఇప్పుడు చూడండి, ఏదైనా తప్పుడు పని చేస్తే శిక్షిస్తున్నారు, జైల్లో పెడుతున్నారు, విచారణ చేస్తున్నారు, దానికి అనుగుణంగా శిక్ష విధిస్తున్నారు. అది ఎందుకనంటే ఆజ్ఞ, మమైవ ఆజ్ఞ అని అన్నారు. ఆ ఆజ్ఞను పాటించాల్సిందే ప్రతివాడు. అందులో పరమాత్ముని యొక్క ఆజ్ఞను ఎవడైనా ధిక్కరించగలడా? ధిక్కరిస్తే వాడికి పుట్టగతులు ఉంటాయా? కాబట్టి శృతి స్మృతి మమైవ ఆజ్ఞే అని భగవంతుడు చెప్తే ఆ ఆజ్ఞను దుష్ట సంస్కార బలం చేత అతిలంఘనం చేసినటువంటి వాడు ఏమవుతాడు? పాపి కాదు, పాపీయుడు కాదు, పాపిష్ఠుడు. పాపిష్ఠుడు అంటే ఇంగ్లీష్లో సూపర్లేటివ్ డిగ్రీ అంటామే అది. అంతకు మించిన పాపిష్ఠుడు ఉండడు. పరమాత్మ యొక్క ఆజ్ఞను ఉల్లంఘించినటువంటి వాడు, ఏదో కొంచెం పాపం చేసిన వాడు కాదు. క్యాపిటల్ పనిష్మెంట్ అంటామే, దానికి యోగ్యమైనటువంటి పాపిష్ఠత అనేటువంటి ఉన్నవాడు. అటువంటి పాపిష్ఠునకు పరమేశ్వరుడు అతని విషయంలో క్రోధం వహిస్తాడు. ఆ క్రోధం వహిస్తే దానిని ఆ క్రోధాన్ని బట్టి ఇషుప్రయోగం కావాలి, బాణప్రయోగం కావాలి, దానికి విల్లు కావాలి, దానికి చేతులు కావాలి. అటువంటి వాటికి అన్నిటికీ కూడా మనం నమస్కారం చేస్తున్నాం. అంటే అర్థమేమిటి, స్వామి నీ క్రోధాన్ని ఉపసంహరించుకో, బాణం మీద చెయ్యి పెట్టకు, ధనుస్సు మీద దాన్ని తగిలించకు, చేతులతో దాన్ని ప్రయోగించకు. ఇకపైన ఇప్పుడు ఇంతవరకు మేము అపచారం చేసి ఉన్నా నీ మహత్వాన్ని మా అల్పత్వాన్ని గుర్తించి మేము తప్పు చేశాము అని చెంపలు వేసుకుంటున్నాం కాబట్టి నీవు మమ్మల్ని క్షమించాలి అని ఈ నమస్కారంలో ఉండేటువంటి తాత్పర్యం. ఆ తాత్పర్యంతో ఈ మొదటి మంత్రం ఈ రకంగా వస్తోంది. దీనికి సంబంధించి భారతంలో ఒక చక్కటి కథ చెప్పారు. అనంత విచిత్ర శక్తేర్ భగవత దివ్యశక్తి విలాస రూప జగదుపాస్య దేవతా మూర్తయ ఇవ ఇష్వాదయ ఇది తన్నమస్కార ప్రార్థనాదికం యుక్తమేవా. అయ్యా, భగవంతుడికి నమస్కారం చేస్తే చేశారు కానీ భగవంతుడికి బాణానికి నమస్కారం ఏమిటండి, అది జడం కదా. భగవంతుడి ధనుస్సుకి నమస్కారం ఏమిటండి, భగవంతుడికి నమస్కారం చేస్తే చేతులకు నమస్కారం చేసినట్టు కదా. చేతులకు నమస్కారం చేసామంటే తక్కిన వాటికండి మానేశామనా అర్థము. ఎందుకు వీటికి నమస్కారం చేస్తున్నారు అని అంటే దానికి సమాధానం చెబుతున్నారు. దివ్యశక్తి విలాసరూప జగదుపాస్య దేవతా మూర్తయ ఇవ. దివ్యశక్తి విలాసరూపములైనటువంటి జగత్తుకంతటికి ఉపాసించదగినటువంటి ఆకారములు కలిగిన దేవతల్లాగా ఇవి కూడా దేవతలే. అందుకనే కదా మనం చూడండి శ్రీవారి పాదుకలకు నమస్కారం చేస్తున్నాం మనం. ఆ పాదుకల యందు ఇవేవో కాళ్ల బాధను తొలగించేటువంటి ఒకనొక సాధనమైనటువంటి వస్తువు జడము అనే భావన లేదు మనకి. అది చైతన్య స్వరూపమైనటువంటి జగద్గురువుల యొక్క స్పర్శ పొందినటువంటి ఒక దివ్య వస్తువు, పరమాత్మ వంటిది అనే భావనతో మనం నమస్కారం చేస్తున్నాం. వట్టి చెప్పులైతే మన చెప్పులకి రోజు ఏమన్నా నమస్కారం చేస్తున్నారా? మనమేనే నమస్కారం చేస్తున్నామా? మన చెప్పులు వేరు, స్వామివారి పాదికలు వేరు. గురుపాదుక, గురుపాదుక స్తవమని ఓ పెద్ద స్తవం ఉంది. అటువంటి అద్భుతమైనటువంటి విషయం. ఇక్కడ ఇంకా విశేషం ఏమిటంటే, ఇంకా చమత్కారమైన విషయం ఏమిటంటే, స్వామివారు శృంగేరిలో ఉన్నారు, పాదుకలు ఇక్కడున్నాయి. ఈ పాదుకలకు స్వామివారి యొక్క స్పర్శ నిరంతరంగా లేదు, అయినా మన మనస్సులో ఆ భావనే లేదు. అవి పరమ పవిత్రమైనటువంటివి. వానికి గుడిలో అమ్మవారు శారదా మాత ఏ విధంగా అర్చలు అందుకుంటోందో ఆ విధమైనటువంటి అర్చలు అందించాలి అనేటువంటి భావన మనకు వచ్చింది. అగో అది స్వామివారి వింటికి, బాణానికి, చేతులకు ఉండేటువంటి దేవతాత్వ స్ఫూర్తి. ఆ దృష్టితో నమస్కారం చేస్తున్నాం. ఆ నమస్కారం మనం కాదు, కృష్ణార్జునులు కూడా చేశారట చెప్తున్నారు. యుక్తమేవ ఎట, ఎందుకంటే శ్రూయతే హి మహాభారతే, మహాభారతంలో కథ వినిపిస్తోంది. విస్మృత పాశుపతాస్త్ర సంధాన ప్రకార విశేష పరిజ్ఞానాయ. అర్జునుడు ఎప్పుడో అరణ్య పర్వంలో తపస్సు చేసి పాశుపతాస్త్రాన్ని ప్రార్థించాడు పరమేశ్వరుణ్ణి, ఆయన అనుగ్రహించాడు. అనుగ్రహించిన తర్వాత దాన్ని అక్కడ పెట్టాడు. చాలా కాలం గడిచిపోయింది యుద్ధం, భారత యుద్ధం వచ్చే సమయానికి. ఆ వచ్చినప్పుడు పాశుపతాస్త్రాన్ని ఎలా ప్రయోగించాలో అర్జునుడికి గుర్తు రాలేదట. కృష్ణుడు సర్వసమర్థుడు, గుర్తు చేయగలడు, కానీ ఒక ప్రత్యేకమైన దృష్టితో ఏమయ్యా పాశుపతాస్త్ర ప్రయోగానికి కావలసినటువంటి లక్షణాలన్నీ నీలో ఉన్నాయా అని అంటే గుర్తు రావటం లేదన్నట. అయితే మన ఇద్దరం పోయి ఆ పశుపతినే ఆశ్రయిద్దాం పదా అని ఇద్దరూ వెళ్ళారట పరమేశ్వరుడి దగ్గరికి. ఇదంతా ఒక చిత్రమైనటువంటి లీల, విలాసం, కృష్ణ పరమాత్మ యొక్క విలాసం. విస్మృత పాశుపతాస్త్ర సంధాన ప్రకార విశేష పరిజ్ఞానాయ కృష్ణార్జునయో కైలాసయాత్రాయాం. కృష్ణుడు అర్జునుడు మానసికంగా అప్పటికప్పుడు ఒక యుద్ధంలో, యుద్ధం జరుగుతున్నప్పుడు ఒక యోగ ప్రక్రియ ద్వారా కైలాసం వెళ్ళారట. తత్ర క్వచిత్ దివ్య సరస్యవస్థితం. ఆ కైలాసంలో ఒక చోట దివ్యమైన సరస్సు ఉందిట. ఆ సరస్సులో పండుకోబెట్టుంచారట పాశుపతాస్త్రాన్ని. సరస్యవస్థితం తదస్త్రమిహ ఆనయ. అదిగో ఆ సరస్సులో ఉందయ్యా, ఆ అస్త్రాన్ని పట్టుకురా అన్నట్ట. పరమేశ్వరుడు ఎవర్ని, కృష్ణుణ్ణి అర్జునుణ్ణి కలిపి వాళ్ళిద్దరూ ఇద్దరు కాదు ఒకటే అనే భావనతో ఏకవచన ప్రయోగం చేశాడు చాలా చమత్కారంగా. తదిహ ఆనయ ఇది పరమేశ్వర నియోగేన, పరమేశ్వరుడు ఆజ్ఞాపిస్తే తదర్థం గతయోహో, దానికోసం వెళ్ళారు ఇద్దరూ వెళ్ళారు, కృష్ణుడు అర్జునుడు, నరుడు నారాయణుడు. నరుడు నారాయణుడు ఇద్దరు కాదు ఒకటే, ఒకే తత్వమునకు బొమ్మ బొరుసు అన్నటువంటి స్థితి అన్నమాట. గతయోహో అక్కడ వెళితే వాళ్ళకి కనిపించింది ఏమిటి, అస్త్రం కనిపించిందిట. ఎట్లా ఉందిట, అనేక పణిమండల ముఖ ఉద్వాంత విషానల జ్వాలా కరాళం, అక్కడ అనేకమైనటువంటి పడగలు చాలా తీవ్రంగా ఉన్నాయి. ఆ తీవ్రంగా ఉన్న పడగలు ఉన్నటువంటి ఒకనొక మహాసర్పం, ఆ పడగలు ఊరికే లేవు, విషాన్ని కుమ్మరిస్తున్నాయట, ఉద్వాంతం కక్కుతున్నాయి, విషాన్ని కక్కుతున్నాయి. అనేక పణిమండల పడగల యొక్క సర్పముల యొక్క సముదాయము చేత వాటి యొక్క ముఖము నుండి ఉద్వాంత వెడలకి క్రక్కబడుతున్నటువంటి విష అనలజ్వాలలు, విషము అగ్ని, విషము అగ్నే. ఎందుకనంటే పరీక్షిన్ మహారాజుని కరవటానికి వచ్చిన తక్షకుడు దారిలో వస్తూ ఉంటే ఒక కశ్యపుడు అనేటువంటి బ్రాహ్మణుడు నీ మంత్రానికి నేను, నీ కాటుకి నేను మంత్రం వేస్తానయా అన్నాడు. అంటే అనేటప్పటికీ ఆ నువ్వేం చేయలేవులే, ఏది చూద్దాం చూడు, ఇగో చెట్టుని కరుస్తున్నాను దీన్ని నువ్వు బతికించు చూద్దాం అన్నాడు. కాటు వేశాడు, కాటు వేస్తే అంత చెట్టు విజృంభణ చాలా శాఖోపశాఖలుగా విరసిల్లి ఉన్నటువంటి ఆ వృక్షమంతా కూడా ఒక్కసారి భస్మ రాసైపోయింది. ఆ దాని మీద ఆకులు కోసుకోవడానికి ఒక పిల్లవాడు వచ్చాడు గ్రామవాసి, అతడితో సహా అంతా భస్మం అయిపోయింది. అంటే అగ్నేగా, విషం అనేది అగ్ని అనేది నిరూపితమవుతోంది కదా. అప్పుడు ఈ కశ్యపుడు ఆ బూడిదనంతటిని పోగు చేసి తన మంత్రమహిమ చేత మళ్ళీ యథాతథంగా ఏ ఆకు, ఏ రెమ్మ, ఏ కొమ్మ, ఏ కాండము, ఏ బాలుడు ఎట్లా ఉన్నాడో అట్లా అంతా వచ్చేట్టు చేశాడట. కాబట్టి విషం అంటే అగ్ని, విష అనల జ్వాల కరాళ, అగ్ని జ్వాలలు, వాటితో అతి భయంకరమైనటువంటి పాశుపతాస్త్రం అక్కడుందిట ఆ సరస్సులో. పరమేశ్వరుడు చూపించి దాన్ని తీసుకురండి అని ఆజ్ఞాపించాడట. తచ్చ ఆ అస్త్రాన్ని భగవత శ్రీకృష్ణస్య శతరుద్రీయాధ్యాయ జపమహిమ్నా శాంతరూపం భూత్వా హస్తగతమాసీత్. అప్పుడు కృష్ణుడు అర్జునుడు ఏం చేశారట, శతరుద్రీయము భగవంతుడైనటువంటి పరమేశ్వరుని యొక్క శతరుద్రీయాన్ని పారాయణ చేసి దాన్ని శాంతం చేసి తీసుకొచ్చి భగవంతుడికి సమర్పించారు అని అన్నారు. శతరుద్రీయం యొక్క మహిమ అంత గొప్పది అని ఈ కథ భారతంలో ఉండేటువంటి ఈ కథ మనకు చెబుతోందన్నమాట. అటువంటి పాశుపతాస్త్రం మొదలైనటువంటివి భగవంతుని యొక్క అస్త్రములు, బాణములు, దానిని ప్రయోగించే చేతులు, వాటన్నిటికీ కూడా మనం నమస్కారం చేస్తున్నాము అని అంటే ఆ నమస్కారానికి అర్థం ఏమిటనమాట, ఆ బాణప్రయోగము, ఆ కోపము, ఆ చేతులలో విసురు మొదలైనవి నా యందు ప్రసరింపకుండా అనుగ్రహించు స్వామి అని చెప్పడం అన్నమాట. తర్వాత ఇవన్నీ మంత్రాలు, ప్రతి మంత్రానికి ఋషి, ఛందస్సు, దేవత అని ఉంటాయి, వీటిని తెలుసుకోవాలి. ఋషి అంటే ద్రష్ట, ఆ మంత్రం మొట్టమొదటిగా ఎవనికి తెలియవచ్చిందో, ఎవని తపస్సునకు ఫలితంగా అది ఆవిష్కృతమైందో అతని ఋషి అంటారు. ఋషి అనే మాటకే ఋషిశ్చకిల దర్శనాత్, ఋషి అంటే దర్శన సామర్థ్యం కలిగినవాడు. దర్శనం అంటే ఎదురుగుండా కనిపించేదాన్ని చూడటం కాదు, ఇంద్రియములకు గోచరించని దానిని గోచరింపచేసుకోవటానికి దర్శనమని పేరు. అటువంటి దర్శనం చేసినటువంటి మహర్షి ఉంటాడు. ఛందస్సు ఉంటుంది, ఏ గురులఘువుల యొక్క క్రమంతో ఇది ఉంటుందో దాన్ని చెప్పేటువంటి ఛందస్సు ఉంటుంది, దేవత ఉంటుంది. ఇప్పుడు ఈ మొదటి మంత్రానికి ఋషి, ఛందస్సు, దేవత ఇవన్నీ కూడా తెలుసుకొని వీటిని ఉపాసించాలి అని అన్నారు. అందుచేత ఈ మంత్రానికి ఆత్రేయ ఋషి, అత్రి మహర్షి యొక్క సంతానమైనటువంటి వాడు ద్రష్ట. అనుష్టుప్ ఛందః, అనుష్టుప్ అంటే 8 అక్షరాలు కలిగినటువంటి ఒకనొక మీటర్ కొలత, దాన్ని ఛందస్సు. తర్వాత శ్రీ రుద్రో దేవత, రుద్రుడు దేవత. ప్రతి మంత్రానికి కూడా ఛందస్సు, ఋషి, మన దేవత, ఈ మూడు తెలుసుకొని ఉపాసన చేయాలి. ఆ ఉపాసన చేసేటప్పుడు ఓ ధ్యాన శ్లోకం ఉంటుంది, ఆ ధ్యాన శ్లోకం కూడా చూడాలి. ఆకర్ణ కృష్టే ధనుషి జ్వలంతీం దేవీమిషుం భాస్వతి సందధానం ధ్యాయేన్మహేశం మహనీయ వేషం దేవ్యాయుతం యోధతను యువానం. ఇక్కడ రుద్రుడు దేవత కదా, ఆ దేవత యొక్క స్వరూపాన్ని మనం ధ్యానించాలి. ధ్యానించాలంటే మన మనస్సులో ఒక రూపం కట్టుకోవాలి. ఈ రుద్రుడు ఎట్లా ఉంటాడట, మంచి యువకుడు స్వరూపంలో ఉంటాడట. యువానం, యువకుడు, మంచి వయస్సులో ఉన్నవాడు. వయస్సులో అంటే సర్వ ఇంద్రియ పాఠవము ఉంటుంది. ఇప్పుడు 67-70 వచ్చిన తర్వాత కాలు సరిగా నడవదు, కన్ను సరిగా చూడదు, ముక్కు పనిచేయదు, మరి మూడో కాలు చేతికి వస్తుంది. ఇదంతా అవయవ పాఠవం తగ్గిపోయినటువంటి స్థితం. అదే 16-20 సంవత్సరాల వయసులో ఉన్నప్పుడు చెక్ చెక్ దూకుతూ ఉంటాడు మనిషి, కదులుతూ ఉంటాడు, నడవడు, పరిగెత్తుతూ ఉంటాడు. చిన్నపిల్లలు చూడండి, 5-6 పిల్లలు ఎప్పుడైనా చూడండి మీరు, వాడు సాధారణంగా నడవడు, పరిగెత్తుతూనే ఉంటాడు. ఆ పరిగెత్తడం కూడా రోడ్డు మీద కాదు, కంకర రాళ్ళు, గుట్టలు, ఇసుక గుట్టలు ఉంటే వాటి మీద పరిగెత్తుతూ ఉంటాడు. అది వయోధర్మం. మనం అంటాం అరే పడిపోతావరా పడిపోతావరా అంటాం, నేనేం పడనులే నీకేం భయం లేదులే అంటాడు. వెంటనే పడతాడు, అప్పుడు ఓ వెర్రి మొహం పెడతాడు అనుకోండి, అది వేరే సంగతి. కానీ ఇవాళ పడ్డాను కదా అని రేపు మళ్ళీ అక్కడ నడవకుండా ఉండడు, మళ్ళీ రేపు అదే పని. అది ఆ వయోధర్మం అన్నమాట. ఇక్కడ పరమేశ్వరుడు ఈ మంత్రానికి దేవత అయినటువంటి రుద్రుడు ఇక్కడ యువానం, మంచి యవ్వనంలో ఉన్నాడు. యోధతను, యుద్ధానికి సిద్ధపడేటువంటి దృఢమైనటువంటి బలమైనటువంటి గట్టి అవయవ పాఠవం కలిగినటువంటి శరీరం కలిగినటువంటి వాడు. దేవితో కూడి ఉన్నాడు, ఉమాదేవితో కూడి ఉన్నాడు. మహనీయమైన వేషం కలిగి ఉన్నాడు. అంటే చూడండి, యుద్ధాల్లో మనం వర్ణిస్తూ ఉంటారు, మనకిప్పుడు అటువంటి యుద్ధాలేం లేవు. వెన్ను చూసి కొట్టడమో లేకపోతే దొంగపోటు పడవడమో తప్ప యుద్ధం, భారత యుద్ధం మొదలైన రామాయణంలో రామరావణ యుద్ధం మొదలైనటువంటి యుద్ధాలు లాంటివి ఇప్పుడు ఎక్కడున్నాయి? అయినా మనకి సినిమాల్లో వాటిల్లో చూపిస్తూ ఉంటారు. వాడికి కవచం ఉంటుంది, డాలు ఉంటుంది, కత్తి ఉంటుంది, ఇతరమైనటువంటి ఆయుధాలు, ఇతరమైన రక్షణ సామగ్రి ఉంటుంది. అది అది మహనీయ వేషం. అటువంటి మహేశ్వరుణ్ణి ధ్యానించాలి. ఈ రూపకల్పన చేసుకోవాలి ముందర ఈ మంత్రం చెప్పేటప్పుడు, ఈ మంత్రాన్ని జపించేటప్పుడు. పురశ్చరణ అంటారు, ఆ పురశ్చరణ చేసేటప్పుడు ఇటువంటి స్వరూపాన్ని మనం భావించాలి. ఇంకా ఎట్లా ఉంది, ఇంకా భంగిమ. ఆయన ఇషుం దధా సందధానం, ఆ బాణం పెట్టి అందులో విల్లు ధరించి అందులో మధ్యలో బాణాన్ని లగింపచేసి ఉన్నటువంటి భంగిమని భావించాలి. ఆ ఎవరు, ఆ బాణమేమిటి, అమ్మవారేట. దేవీం ఇషుం జ్వలంతీ, మా బాణం ఎట్టా ఉంది, మంటలు కక్కుతూ ఉంది. అటువంటి ఆయన ఏం చేశాడు, ఆ కర్ణ కృష్టే, ఆ బాణాన్ని ఈ అల్లెత్రాడిని ఈ చెవిదాకా లాగుతాడట. ఆకర్ణాయత, కర్ణము చెవిదాకా వస్తే అప్పుడు దానికి బాగా వేగం పుంజుకొని వస్తుంది. అటువంటి స్వరూపాన్ని, రుద్రుడి స్వరూపాన్ని ఈ మంత్రము యొక్క పునశ్చరణ కోసం ధ్యానం చేయాలి అని చెప్పారు. ఇది మొదటి మంత్రం. ఈ మొదటి మంత్రాన్ని మనం మంత్రము జపం చేయటానికి యోగ్యత లేనటువంటి వాళ్ళు ఈ భావాన్నంతటినీ కూడా మనస్సులో అలా అలా కూర్చుకొని, ఇప్పుడు నేను 2 రోజులుగా చెప్పినటువంటి ఈ విషయాన్నంతటినీ కూడా సేకరించుకొని ఆ భావన చేస్తూ ఆ రుద్రుణ్ణి ధ్యానించినట్లయితే మనకు కలిగే ప్రయోజనం ఏమిటి, మనలో ఉండేటువంటి పాపిష్ట భావన, శృతి స్మృతులు చెప్పినటువంటి లక్షణాలను ధిక్కరించి పొందినటువంటి అతి పాపముందే, ఆ పాపము మెల్లమెల్లగా జారుకుంటుంది. అంటే మీరు సందేహించనక్కర్లేదు, అయ్యా ఆ మంత్రం మేము చదవలేమే ఎలాగా అని, అక్కర్లా, తదర్థభావన చేస్తాం. అందుకే ఈ ప్రసంగాలు అందరికీ కూడా ప్రయోజనం. మన భారతీయ శాస్త్రాలు ఎవరికీ ఏ ప్రయోజనాన్ని అడ్డుకోలేదు. కాకపోతే చిన్న పిల్లవాడికి తల్లి ఒక రకంగా అన్నం పెడుతుంది, బాగా వయస్సు మళ్లిన వాడికి వాడికి పెట్టేటువంటి అన్నం వేరు, ఇంకా ఇతరమైనటువంటి స్థితి. అందుకని చిన్నపిల్లవాడికి పెద్ద అన్నయ్యకి అంత అన్నం పెట్టింది, నాకు ఇంతే పెట్టిందనే వాడు దుఃఖపడకూడదు. వాడికి కావలసినటువంటి, వాడి కడుపు నిండటానికి, వాడికి శక్తి రావటానికి తగినటువంటి అన్నం వాడికి కూడా పెడుతోంది. అదేవిధంగా మనం ఇప్పుడు ఈ మంత్రం యొక్క అర్థాన్ని సంభావన చేసి ఒక రుద్రుని యొక్క రూపకల్పన మన మనస్సులో చేసుకుని దానిని ఆరాధన చేస్తూ ఈ మంత్రార్థాన్ని సంభావన చేసినట్లయితే మనకు కలిగే ప్రయోజనం ఏమిటి? మనలో ఉండేటువంటి శృతి స్మృతి ఆజ్ఞోల్లంఘనం అనేటువంటి పాపభావము జారిపోతుంది. దానివల్ల ప్రయోజనం ఏమిటి? దానివల్ల ఏం ప్రయోజనం పొందుతాం? సంసార దుఃఖము ద్రవించిపోతుంది. రుత్తు ద్రావయతీతి రుద్రహాని కదా, ఈ సంసారం వల్ల కలిగినటువంటి మనకు మహా దుఃఖం ఏదైతే ఉందో, ఈ దుఃఖం ఎటువంటిదంటే ఎవరూ తీసేయగలిగింది కాదు, పరమేశ్వరుడు తప్ప ఇంకెవరూ తీసేయగలిగింది కాదు. అటువంటి ఆ రుత్తును ద్రవింపజేసేది గనక రుద్రము. అటువంటి అనితర సాధారణమైన అంటే ఇంకెక్కడా దొరకనటువంటి మహాప్రయోజనాన్ని మనకు వేదమాత ఈ మంత్ర రూపంలో అనుగ్రహిస్తోంది. తర్వాత అంటున్నారు, ఈ మొదటి మంత్రంలో ఏమిటి చేసింది? ఎప్పుడూ కూడా ఒక కాలు తీసి ఇంకొక కాలు ఒక చోట పెట్టేటప్పుడు ఈ ఎక్కడి నుంచి తీస్తున్నామో దీని జ్ఞానం ఉండాలి, ఎక్కడ పెడుతున్నామో దాని జ్ఞానము ఉండాలి. ఈ రెండు జ్ఞానాలు లేకపోతే బోర్ల బొక్కలుగా పడతాం. అందుకని ఏమి చేశాము, ఏమి చేయబోతున్నాము, ఎక్కడి నుంచి ఎక్కడికి వస్తున్నాం అనేటువంటిది చూడాలి. అందుకు చెబుతున్నారు, ఏవం ప్రథమ మంత్రేణ భగవంతం సపరికరం ప్రసాద్య. అంటే వెనక మంత్రంలో ఏం చేశామన్నమాట, సపరికరం సాధనాలతో కూడినటువంటి భగవంతుణ్ణి ప్రసన్నుణ్ణి చేసుకొని ఆయన కోపాన్ని తొలగించి చక్కగా మన మీద దయ, జాలి, కరుణ, వీణ్ణి ఉద్ధరించాలి, వీడు నావాడు అనే భావం కలిగేట్టుగా చేసుకొని ద్వితీయేన రెండవ మంత్రంతో, అంటే ఇది వెనక అయిపోయింది, ఇక రాబోయేదానికి పీటిక వేస్తున్నారు. స్వస్య సుఖం ప్రార్థయతే, అయ్యా నాకు ప్రసన్నుడివిక, ప్రసన్నుడివై ఏమిటి చేయాలి, నాకు సుఖాన్ని ప్రసాదించు అని అంటోంది రెండవ మంత్రం. ఆ సుఖం ప్రార్థిస్తున్నారు. ఏమని అంటున్నారు, హే రుద్ర, యా తే ఇషుహు, నీ బాణం ఏదైతే ఉందో, యా ఏదైతే ఉందో, ఇంగ్లీష్లోను సంస్కృతంలోనూ ఈ యత్తశబ్ద ప్రయోగాలు ఉన్నాయి, మనకు తెలుగులో లేదు. అంటే ఏమిటంటే, నిన్న నేను బజార్లో ఎవణ్ణి చూశానో వాడు నా స్నేహితుని కుమారుడు, ఎవణ్ణి చూచానో వాడు, ఈ ఎవడు వాడు అనేటువంటి వాక్య నిర్మాణం అనేటువంటిది మన తెలుగు భాషలో లేదు. నిన్న నేను బజార్లో చూసిన వాడు మా స్నేహితుని కొడుకు, ఎవణ్ణి చూచానో వాడు అనే మాట అక్కర్లా, నిన్న నేను చూసినవాడు నా కుమారుడు, నా స్నేహితుని కుమారుడు అంటాం. సంస్కృతంలో అట్లా కాదు, ఏదైతే ఉందో అది. హీ హూ హ్యాస్ కమ్ ఈజ్ రామా, ఎవడైతే వచ్చాడో వాడు రాముడు అని ఇంగ్లీష్లో సంస్కృతంలో అటువంటి విన్యాసం ఉంటుంది, మన తెలుగులో అటువంటి విన్యాసం ఉండదు. కాబట్టి సంస్కృత భాష కనుక ఇది. యాత ఇషు శివతమా, పరమాత్మ ఓ రుద్రుడా, యా తే ఇషు, నీ బాణము ఏదైతే ఉందో అది శివతమా, శివము అంటే మంగళము, శుభము, యత్కించిత్ శివం కాదు శివతమము, ఇందాక చెప్పాను నేను సూపర్లేటివ్ డిగ్రీ, అంతకంటే మంగళకరమైనది ప్రపంచంలో మరొకటి లేదు, అది మంగళకరమైన వాటిల్లో అన్నిటికంటే గొప్పది అని ఆ శివతమా అనేటువంటి మాట అభివ్యక్తం చేస్తుంది. నీ బాణము ఏదైతే ఉందో అది శివతమా, అత్యంతము మంగళకరమైనటువంటిది. తర్వాత తే ధనుహు శివం బభూవ, అలాగే నీ ధనుస్సు కూడా మంగళకరమైనటువంటిది. లోకంలో అనేకమైనటువంటి పరికరాలు ఉంటాయండి, ఆ పరికరాలన్నింటినీ కూడా మనం ఆ పని సాధించడం కోసం వాడుకుంటూ ఉంటాం, కానీ దానికి పూజా పురస్కారాలు చెయ్యం. కానీ వ్యవసాయదారుడు ఉన్నాడనుకోండి, మొట్టమొదటిగా నాగలి దున్నేటప్పుడు నాగలికి పూజ చేస్తాడు. వ్యాపారి ఉన్నాడనుకోండి, పుస్తకాలు దస్త్రాలుంటాయి, ఆ దస్త్రాలకు పూజ చేస్తాడు. ఒక పురోహితుడు ఉన్నాడనుకోండి, ఆ దేవతార్చన పేటికకు పూజ చేస్తాడు. ఒక ఏ వృత్తిలో ఉన్నవాడు ఆ వృత్తికి కావలసిన పరికరాన్ని దైవస్వరూపంగా ఆరాధించడం అనేటువంటిది మనకుంది. మన పొలాల్లో పంట కోసేవాడు ఉంటాడు కత్తి, ఆ కత్తికి పసుపు కుంకుమ మొదలైనవి పెట్టి పూజ చేస్తూ ఉంటాడు. కనుక నీ ధనుస్సు శివము, మంగళకరమైనటువంటిది. నీ బాణము శివతమము, ఇంకా చాలా మంగళకరమైనటువంటిది. నీ శరవ్య అంటే అంబుల పొది, శరములకు శరములు ఉండటానికి యోగ్యమైనటువంటి స్థానము. శరము అంటే చీల్చివేసేది అని అర్థం. శరవ్య అంటే ఆ శరములు ఉండేటువంటి చోటు. అసలు శరవ్య అంటే ఒక విధమైన ఆయుధం అని కూడా అర్థం చెప్పారు. కానీ శరుహు అంటే చీల్చేది అని, బాణము అని. అది ఉండటానికి వీలైనటువంటి ఒక గొట్టం, దాన్ని అంబుల పొది అని అంటాం, అంబుల పొది అని అంటాం. ఆ శరవ్య యా ఏదైతే ఉందో అదిన్ను, తయా ఆ మూడింటి చేత నహ మాకు రుద్ర ఓ పరమేశ్వర మురుడయ సుఖాన్ని కలిగించు. నీ బాణాన్ని మాకు తగిలింపజేసి మాకు సుఖాన్ని కలిగించు అని అడుగుతున్నారు. బాణం సుఖాన్ని కలిగిస్తుందండి, చీల్చి పారేస్తుంది కానీ? అంటే కిందటి మంత్రంలో ఏం చెప్పారు, వాటిని మాకు ప్రసన్న బుద్ధితో మా యందు వినియోగం చెయ్యాలి అనేటువంటి ప్రార్థన చేశారు. ఆ ప్రార్థన చేసిన తర్వాత వాటిని ప్రసన్నం చేసుకో అన్న తర్వాత మాకేం ఒరుగుతుంది అని అంటే మాకు సుఖాన్ని కలిగించు. అవి నిజానికి హింస్రములైనా, అంటే హింస చేసేవైనా, ఆ హింస చేసేటువంటి వాటిని మా యందు హింసకు కాకుండా మా సుఖానికి కారణమయ్యేట్టుగా చేయవలసింది అని రెండవ మంత్రం యొక్క ప్రార్థన. మొదటి మంత్రం ప్రసన్నం చేసుకోవటానికి, రెండవ మంత్రం దాని యొక్క ప్రయోజనాన్ని పొందించడానికి ఉన్నట్టుగా చెప్తున్నారు. ఆ వాటిని గురించి కొంచెం కొన్ని వివరాలు. శివతమ శాంతతమ, చాలా శాంతము. శాంతము అనే మాటకు అర్థం ఏమిటంటే శమము అంటే అణగి ఉండటం, విజృంభణ లేకుండా ఉండటం. అటువంటి వాటిల్లో అత్యంతము చాలా గొప్పది. దాన్నే చెప్తున్నారు, వివరిస్తున్నారు. పూర్వం పాపిష్ఠేమయి ఘోర రూపా సతీ. పూర్వము వెనకాల ఆ మంత్రం చదవకముందు పాపిష్ఠుడనైనందు నాయన నాయందు ఘోర రూపంగా ఉన్నటిదై నమస్కారేణ శాంతరూపా జాత. నేను మంత్రపూర్వకంగా నీకు నమస్కారం చేసినందువల్ల శాంతరూపంగా అయిందే ఆ శరవ్య, ఆ ఇషు. అలాగే ధనువు శాంతరూపమైందో, అలాగే శరవ్య నీ అంబుల పొది, ఇవన్నీ కూడా మాకు సుఖాన్ని కలిగించుగాక. తయా ఇష్వా నహ అస్మాన్ మమ్ములను మురుడయ సుఖయ సుఖపెట్టు అని అన్నారు. ఇక్కడ ఒక చిన్న విశేషం మనం గమనించాలి. సుఖము అని ఒకటి ఉంది, ఆనందము అని ఒకటి ఉంది. సుఖము అని అంటే సుఖ, ఖ అంటే ఇంద్రియాలు, కన్ను ముక్కు చెవి చర్మము నాలుక, ఇవి ఐదు ఇంద్రియాలు. ఈ ఇంద్రియాలు ఒక చక్కని స్థితిలో ఉండటానికి సుఖము అని పేరు. దీనికి అతీతమైనది ఆనందం. ఆనందము అనేదానికి ఇంద్రియాలకు సంబంధం లేదు. ఇది ఇంద్రియాలను ఒక సమస్థితిలో, బ్యాలెన్స్డ్ స్థితిలో పెట్టడం అనేటువంటిది సుఖం. అది నాకు కలిగించు అని అంటున్నాడు. అంటే అది పూర్వరంగం, ఆ తరువాత ఆనందం అనేటువంటిది కలుగుతుందన్నమాట. సుఖయ మృడయ అని ఈ రకంగా రెండవ మంత్రం ప్రార్థిస్తోంది. ఈ మంత్రానికి కూడా ఆత్రేయుడే ఋషి, అనుష్టుప్పే చందము, శంభువే దేవత. ఆ దేవతను ఏ రకంగా భావించాలి, ధ్యానించాలో చెప్తున్నారు. ధ్యాయే దేవం సస్మితం స్యందనస్థం దేవ్యాసార్థం తేజసాదీప్యమానం ఇష్విశ్వాసాలంకృతాభ్యాం భుజాభ్యాం శూరాకారం స్తుయమానం సురౌఘై. ఆ రకంగా దేవుణ్ణి ధ్యానించాలి. అంటే మీరు ఒక రూపకల్పన చేసుకోండి, మీరు చూడండి, అనేకమైనటువంటి బొమ్మలు పెట్టారు, ఆ కథలన్నీ కూడా మనకు స్ఫూర్తి వచ్చేట్టుగా. అలాగే మీ మనస్సు అనేటువంటి ఒకనొక క్యాన్వాస్ మీద ఒక బొమ్మను ఆవిష్కరింపజేసుకోవాలి మనం ఇప్పుడు. ఒక చైతన్యమూర్తిని ఆవిష్కరింపజేసుకోవాలి. బొమ్మ అంటే జడం, చైతన్యమూర్తిని ఆవిష్కరింపజేసుకోవాలి. కాగితం మీద గీసిన బొమ్మ ఎంతగా మీకు చైతన్యం ఉన్నట్టు కనిపించినా దానికి దీనికి తేడా ఏమిటి, నట్టు ఉండదు. ఇది చైతన్యము, అది ఉన్నట్టు ఉంటుంది. కాబట్టి ఒక చైతన్య స్వరూపాన్ని మనం కల్పించుకోవాలి. ఏమిటి దానికే అమృత ప్రసాదంలాగా మనకు శ్లోకాన్ని అందించారు. ధ్యాయేత్ దేవం, ఆ దేవుణ్ణి స్మరించాలి. సంస్కృతంలో ఒక్కొక్క మాట ఒక్కొక్క యాటమ్ బాంబు లాంటిది, మహాశక్తివంతమైనటువంటిది. దేవుడు అనే మాటకు చాలా గొప్ప గొప్ప అర్థాలున్నాయి. క్రీడా, విజిగీష, మోద, మద, స్వప్న, కాంతి, గతిషు, ఇన్ని అర్థాలున్నాయి దివుధాతుడికి. ఆడుకునేవాడు, మోదంతో ఉండేవాడు, ప్రకాశించేటువంటి వాడు, స్వప్నం అంటే నిద్రించేటువంటి వాడు. నిద్రించడం అంటే అర్థం ఏమిటంటే అన్ని ఇంద్రియాలను ఉపసంహరించుకుని ఒక ఆనంద సాంద్రమైన స్థితిలో ఉండేటువంటి వాడు. గతి, చైతన్య స్వరూపుడు. ఇన్ని అర్థాలున్నాయి దేవశబ్దానికి. దేవా 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 అనే మాట మనం వాడుతూ ఉంటాం, కానీ ఆ దేవశబ్దం యొక్క అర్థాన్ని గనక భావించినట్టయితే ఎందుకు దేవుడు దేవుడవుతాడో మనకు తెలుస్తుంది. అటువంటి దేవుణ్ణి ఇంకా ఎట్లా ఉన్నట్టు ఆయన, సస్మితం, చిరునవ్వు ముఖంతో ఉన్నాడు. చూడండి, వెంటనే ఇందాక మన్యుస్వరూపాన్ని భావన చేశాం. ఓ నమస్కారం చేసేటప్పటికీ ఆ స్వామి నవ్వు ముఖంతో వచ్చాడు. అంటే మారిపోయింది, క్రోధం అనేటువంటిది వెళ్ళిపోయిందనమాట. సస్మితం స్యందనస్థం, ఒక రథం మీద ఉంటాడు. మీరు అక్కడ తయారు చేసుకోవాలి, ఒక రథాన్ని ఏర్పాటు చేసుకోవాలి. అందులో శివుని యొక్క స్వరూపాన్ని, ఆ ముఖంలో నవ్వు చూడాలి. సస్మితం స్యందనస్థం దేవ్యాసార్థం తేజసాదీప్యమానం. పక్కన అమ్మవారు ఉన్నారు, పక్కన కాదు, ఆయనే అమ్మవారు, ఆయనే అయ్యవారు. ఆయన అర్ధనారీశ్వరుడు అని మనకు అర్థం కావటం కోసం చెబుతారు, కానీ ఆయనలో అయ్యవారితనము అమ్మవారితనము రెండూ ఉన్నాయి. అదే అర్ధనారీశ్వరుడు అంటే. భగవంతుడు అయ్యనా అమ్మనా అంటే రెండు. మనం తండ్రి చేసేటువంటి పాలన ధర్మం చూసినప్పుడు ఆయన్ని అయ్యగా సంభావన చేస్తాం. తల్లి యొక్క వాత్సల్యాది లక్షణాలు చూసేటప్పుడు ఆయన్నే అమ్మవారుగా చూస్తాం మనం. రెండు లేవు. కాబట్టి దేవ్యాసార్థం తేజసాభా దీప్యమానం, మంచి తేజస్సు వెలుగు చూస్తుంటే మనం వద్దనుకున్నా అటువైపు మన దృష్టి ఆకృష్టమవుతుంది. ఆ రకమైనటువంటి తేజస్సుతో దీప్యమానం వెలిగిపోతూ ఉన్నటువంటి వాడు. ఇష్వు ఇశ్వాస అలంకృతాభ్యాం భుజాభ్యాం, ఒక చేతిలో ధనుస్సు, ఒక చేతిలో బాణము, రెండు చేతులు. నేను ఇందాక చెప్పాను, రెండే చేతులు కాదు, బాణము ధనుస్సు అనేవి రెండు ఉన్నాయి. గనక ఆయనకున్న అనంతమైన బాహువులలో ఆ రెండింటిని ఉపయోగించాడని వాటి మీదనే మనం దృష్టి పెట్టాం, కానీ ఆ రెండే ఉన్నాయని తాత్పర్యం కాదు. ఇష్విశ్వాసాలంకృతాభ్యాం భుజాభ్యాం శూరాకారం, ఎప్పుడైతే ధనుర్బాణాలు ఉన్నాయో అప్పుడు ఆటోమేటిక్గా శూరుడవుతాడు, అంటే పరాక్రమవంతుడవుతాడు. ఈ ఏ వస్తువుతో మనకు నిత్య సాన్నిహిత్యం ఉంటుందో ఆ వస్తువుని బట్టి మన సంస్కారం ఏర్పడుతుంది అని ఒక భావన లోకంలో ఉంది. రామాయణంలో ఆ సంగతి చెప్పారు. సీతాదేవి ఒకసారి రాముణ్ణి నిలదీసి అడిగింది, ఏమయ్యా మహానుభావ, మీ తండ్రి నిన్ను 14 సంవత్సరాలు నారచీరలు ధరించి అరణ్యవాసం చేయవయ్యా అంటే నువ్వు అనవసరంగా ఈ ధనుర్బాణాలు పట్టుకొచ్చావు, ఈ ధనుర్బాణాలు పట్టుకొచ్చినందువల్ల ఎంత అనర్థం జరిగిందో చూడు, వాళ్ళందరూ మహర్షులందరూ వచ్చి ఆ రాక్షసులంతా మాకు అపకారం చేస్తున్నారయ్యా, మమ్మల్ని రక్షించాలి అంటే నువ్వు మాట ఇచ్చేశావు, వాళ్ళని చీల్చి చెండాడతానని, ఇదేం ధర్మము అని అడిగింది అని ఒక కథ చెప్పింది. ఇదంతా ఎందుకు వచ్చింది, నిన్నే ఎందుకు అడుగుతున్నారు ఈ మహర్షులందరూ రక్షించమని, నువ్వు ధనుర్బాణాలు పట్టుకొచ్చావు కనుక. ధనుర్బాణాలు కాకుండా దండక మండలాలు లాంటివి పట్టుకొచ్చి ఉంటే నిన్ను అడుగుతారా, నీవు ఈ హింస్రములైనటువంటి ఆయుధాలు పట్టుకొచ్చావు కాబట్టి నీకు ఇటువంటి ప్రార్థనలు వచ్చినాయి, నువ్వు తగుదునమ్మా అని నేను వాళ్ళందరినీ చంపేస్తానన్నావు. ఏమి చంపాల్సిన వాడిని చంపితే తప్పేమంటావేమో. దాన్ని అకారణ వైరము అనే మహాపాపం కింద పరిగణిస్తారు. నీకు ఆ రాక్షసులకి ఏమైనా ప్రత్యేకమైన వైరం ఉందిటయ్యా? లేదే. నువ్వెందుకు వాళ్ళని చంపుతానని మాట ఇచ్చావు అని అమ్మవారు అడిగింది. అడిగి ఒక కథ చెప్పింది. ఒక మహర్షి తపస్సు చేస్తున్నాడు. ఇంద్రుడికి గుబులు పుట్టింది. ఆ గుబులు పుట్టి వెంటనే ఈ తపస్సు ఎట్టా చెడగొట్టాలి అని ఆలోచించాడు. ఆలోచించి వచ్చాడు, ఆయన ఆశ్రమానికి వచ్చాడు. స్వామి, నాకు ఒక చిన్న పనుంది, నా కత్తి మీ ఆశ్రమంలో దాచుకుంటాను, దయచేసి మళ్ళీ నేను వచ్చేదాకా దీన్ని రక్షించి పెట్టండి అని అడిగాడు. ఏముందిలే పాపం, కత్తి అక్కడ పెడతాడు, మనం చూసేదే పెట్టేదా అని అలాగే అన్నాడు. ఆయన వెళ్ళిపోయిన తర్వాత ఈయనకి మనసులో పట్టింది, ఆయన ఎవడో పాపం తాకట్టు పెట్టాడు, మన దగ్గర ఒక వస్తువుని దాచుకున్నాడు, ఇల్లడ పెట్టాడు, న్యాసం అంటారు దాన్ని, న్యాసం, దీన్ని మనం జాగ్రత్తగా కాపాడి వాడికి ఇవ్వకపోతే మనకి పాపం వస్తుంది అని ఆ కత్తిని మెల్లగా దగ్గరికి పెట్టుకున్నాడు. తిరిగేటప్పుడు అరణ్యంలో కత్తితోనే తిరుగుతూ ఉండేవాడు. కత్తితో తిరగ్గా 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 కత్తితో చేయవలసిన పనులన్నీ చేయాలని బుద్ధి పుట్టినాయి. చెట్టను నరకటం, జంతువుల్ని కోయటం ఇట్టాగా చేశాడు. తపస్సు పోయింది, క్రూరత్వం వచ్చింది. కాబట్టి ఏ వస్తువుతో మనం నిత్య సంపర్కం కలిగి ఉంటామో ఆ వస్తువు యొక్క వినియోగానికి సంబంధించినటువంటి అభ్యాసం మనకు ఆటోమేటిక్గా వస్తుంది. ఇప్పుడు చూడండి, అలవాటు అంటున్నాం, కాఫీ తాగటం అలవాటు. కాఫీ 20 ఏళ్ళు వచ్చేదాకా తాగలేదనుకోండి, అప్పుడు మనకి ఏమైంది, ఏం బాధ అయింది? 20 ఏళ్ళు వచ్చిన తర్వాత తాగడం ప్రారంభించాం, రెండో రోజు మళ్ళీ వెంటనే ఆ సమయానికి వచ్చేటప్పటికి కాఫీ కాఫీ అంటోంది మనస్సు. నిగ్రహించుకున్నాం అనుకోండి నిలవగలం, కానీ ఏం తాగుదాలని ఏం పోయిందిలే అని అనుకున్నాం. అనేటప్పటికీ ఏమైంది మనకు, పొద్దున్నే జపమాల పట్టుకొని గాయత్రి మంత్రం జపించాల్సిన చోట కాఫీ మంత్రం జపిస్తున్నాం, అయిపోయింది, సర్వము భ్రష్టమైపోయింది. కాబట్టి దేనికి కూడా మనం అలవాటు పడకూడదు. అలవాటు పడితే దాని పేరు వ్యసనం అంటారు. వ్యసనం అంటే కంప్లీట్గా క్రమ్మిపారేస్తుంది అన్నమాట. అది మనకు స్వాతంత్ర్యం ఉండదు. అందుకని ఆయన ఏం చేశారు, ఆ శ్రీరామచంద్రుడికి ఈ మాట చెప్పింది, ఆయన తపస్సంతా భంగం అయిపోయింది. అందుకని మనం ఇప్పుడు ఇషు ఇశ్వాసాభ్యాం, పరమేశ్వరుణ్ణి కూడా వాడితో ఉన్నవాడు, వాడితో ఉంటే ఆయన యొక్క స్వరూపం ఎలా ఉంది, శూరాకారం, పరాక్రమం చేసేటువంటి ఆకారము కలిగినటువంటి వాడుగా ఉన్నాడు. అటువంటి ఇంకా సురౌఘై స్తూయమానం, దేవతలందరూ మందలు మందలు మందలుగా వచ్చి ఆయన్ని స్తోత్రం చేస్తూ ఉన్నారు పరమేశ్వరుణ్ణి. అటువంటి స్వరూపాన్ని మనస్సులో చిత్రపటం తీసుకోండి. తీసుకొని ఆయన చేతిలో, ఒక చేతిలో ధనుస్సు, ఒక చేతిలో బాణము, వెనకాల ఈ అమ్ముల పొది, ఇవన్నీ ఉన్నట్టుగా. పైగా అయితే ఒక్కటి మాత్రం గుర్తుపెట్టుకోవాలి, సస్మితం, చిరునవ్వుతో కూడినాడు, కోపం పోయింది. ఎందుకంటే కోపంతో ఈ ధన ఈ స్వరూపాన్ని అంతా మనం భావన చేసామనుకోండి, ఆ బాణం వద్దనుకున్నా, ఆయన వద్దనుకున్నా, మనం వద్దనుకున్నా మన మీద వచ్చి పడుతుంది. కాబట్టి అటువంటి మంత్రం యొక్క ధ్యాన శ్లోకం ఇది. జాయేద్దేవం సస్మితం స్యందనస్థం దేవ్యాసార్ధం తేజసాదీప్యమానం ఇష్విశ్వాసాలంకృతాభ్యాం భుజాభ్యాం శూరాకారం స్తూయమానం సురౌఘై ధ్యాయేత్. ధ్యానము అనంటే మరి యొక్క భావన మీద దృష్టి లేకుండా తైలధారవలే, అంటే ఒక డబ్బాలో నుంచి ఇంకొక పాత్రలోనికి నూనె పోసేటప్పుడు చెదరకుండా ఎట్లా ఉంటుందో ఆ రకంగా మన మనోభావాన్ని ఒకదాని యందు పెట్టడానికి ధ్యానమని పేరు. ఆ పని చేయండి. ధ్యానము అనేటువంటిది చాలా కష్టపడితే కానీ సిద్ధించదు. అందుకనే మనకు మంత్రాలు చెప్పినప్పుడు ఇన్ని లక్షలు ఇన్ని కోట్లు జపించండి అని అంటారు. ఏమి ఎన్నిసార్లు చేసినా ఒకటే, ఇన్నిసార్లు చేయటం ఎందుకు అని అంటే చేయగా 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 అనగా ననగా రాగం అతిశయిల్లుచునుండు అన్నట్టుగా, ఎప్పుడైనా దాని మీద ఒక్కసారి మనస్సు నిలిచేటువంటి అవకాశం ఉంటుంది. వాళ్ళు హోమియో వైద్యులు చెప్తారు, వాళ్ళు కొన్ని కొన్ని మందులు ఇస్తారు, హై పొటెన్సీ మందులు ఇస్తారు. ఒక్కొక్క మందు ఇచ్చిన తర్వాత ఆ విధంగా ఇంత పిల్స్ చిన్న చిన్నవి ఉంటాయి, ఆ పిల్సు రెండు నోట్లో వేస్తాడు. నిజానికి ఆ మందు వేసిన తర్వాత 4-5 నెలల దాకా మళ్ళీ మందు వేయకూడదు. అయితే ఈ పుచ్చుకునేవాడికి దానికి మీద నిర్లక్ష్యం కలుగుతుంది, అందుకని వట్టి షుగర్ పిల్స్ ఇస్తూ ఉంటాడు, ఇవి రోజు 2 సార్లు వేసుకో అంటాడు. అందులో మందు ఉండదు, ఏముండదు, అభ్యాసం కోసం అన్నమాట, ఒక మనస్సులో నమ్మకం కోసం. అదేవిధంగా ధ్యానం అనేటువంటి దానిని ఇన్నిసార్లు జపం చేస్తే ధ్యానసిద్ధి కలుగుతుంది అని మన వాళ్ళు అంటే కలగవచ్చు అని, కలుగుతుందనే నమ్మకం లేదు కొంతమందికి, వాళ్ళ వాళ్ళ పుణ్య విశేషం చేత కొంతమంది కలగవచ్చు అని. అటువంటి స్వామిని ధ్యానించండి అని ఈ 2వ మంత్రం యొక్క తాత్పర్యం. ఇంకా 3వ మంత్రం దగ్గరికి పెడతాం. ఆ 3వ మంత్రం ఏముంటుందంటే అక్కడ కూడా ఇందాకట్లాగానే పూర్వమేమిటి పరమేమిటి, ఎక్కడి నుంచి వచ్చాం ఎక్కడికి పెడుతున్నాం. అందుకని ఈ రెండిటికీ సంబంధించి లింక్ ప్రతి మంత్రానికి భాష్యకారులు చెప్పారు. ఎంత కరుణాళువులు ఉంటే వాళ్ళు మన సమగ్రంగా ఆ విషయమంతా చక్కగా అర్థం కావటానికి తగినటువంటి ఏర్పాట్లన్నీ అరటి పండు ఒలిచి చేతిలో పెట్టినట్టుగా చెప్పారు. అందుకని చెప్తున్నారు ఇక్కడ భాష్యంలో, ఏవం ద్వితీయేన సాంసారిక సుఖమాశాస్య. ఇప్పుడు మళ్ళీ ఒకసారి సింహావలోకనం చేద్దాం. మొదటి మంత్రం ఏమిటి, భగవంతుణ్ణి ప్రసన్నం చేసుకున్నాం. 2వ మంత్రం ఏమిటి, మనము సంసారంలో ఉన్నాం గనక సంసారానికి సంబంధించినటువంటి సుఖాన్ని కోరుకుంటున్నాం, దానికి కావలసినటువంటి మంత్రం ఉంది. ఇంకా 2 నుంచి 3వ దాని దగ్గరికి వస్తున్నాం. 3వ దాంట్లో ఏమిటి, తృతీయేన మోక్షహేతు జ్ఞానమాశాస్తే. మోక్షానికి సంబంధం, మోక్షంతో మోక్షానికి కారణమైనటువంటి జ్ఞానాన్ని కోరుకుంటున్నాం. చూడండి మెట్లు, ఒక మెట్టు. ఎప్పుడూ కూడా ఆరోహణ క్రమం ఉండాలి, అవరోహణ క్రమం ఉండాలి. ఆరోహణం అంటే ఎక్కటం, ఎక్కిన తర్వాత అదే పరమగమ్యమైతే ఎంతే అక్కడే ఉంటాం, అవరోహణం ఉండదు. కానీ ఒక్కొక్కసారి దిగవలసిన అవసరం కూడా ఉంటుంది. ఇప్పుడు మనం ప్రస్తుతం ఆరోహణంలో ఉన్నాం. మొట్టమొదటి మెట్టు ప్రసాదం, ప్రసన్నత. 2వ మెట్టు సంసార సుఖం. సంసారం అంటే అజ్ఞానంతో కూడినటువంటి ఒకనొక బ్రతుకు. ఆ సంసారంలో ఉండేటువంటి సుఖాన్ని అపేక్షిస్తున్నాం మనం. అయితే అక్కడ ఆగిపోవద్దు అని అంటోంది. సాధారణంగా పురాణాల్లో ఇతిహాసాల్లో చాలామంది భగవంతుని గురించి తపస్సు చేశారు. రాక్షసులు చేశారు, దేవతలు చేశారు, మనుష్యులు చేశారు. రాక్షసులు అల్ప ఫలాన్ని కోరారు. ఆ రాక్షసులు కోరింది ఏమిటి, నాకు దానివల్ల చావుండకూడదు, దీనివల్ల చావుండకూడదు అని ఇట్లాగా అతి హీనమైనటువంటి ప్రయోజనాలను అపేక్షించారు. దేవతలు స్వర్గాది సుఖాల్ని, మానవులు దేవతలు స్వర్గాది సుఖాలను అపేక్షించారు. కానీ అది కూడా సరైనటువంటి కోరిక కాదు. ఎందుకనంటే ఆ బ్రహ్మభువనాల్లోకాహ పునరావర్తిన, బ్రహ్మలోకం దగ్గర నుంచి అన్నీ కూడా మళ్ళీ తిరిగి రావాల్సిందే. చక్రనేమి క్రమం అంటారు. చక్రానికి ఒక పాయింట్ ఎక్కడైనా గుర్తుపెట్టండి, ఒక గీత గీయండి శుద్ధముక్కతో. చక్రం నడుస్తోందనుకోండి, ఆ పైన గీసిన గీత కాసేపటికి కిందికి వస్తుంది. అయ్యయ్యో నేను పైన గీశాను, పైన ఉండాలని గీశాను, ఎట్లాగా ఇది కిందికి వచ్చేస్తోంది అని బాధపడకూడదు. ఓ చమత్కారమైన కథ చెప్పాడు ఒక ఆయన, చాలా బాగుంది. ఓ దేవాలయానికి ఒక 3 కలిసి ఫ్యాన్ ప్రజెంట్ చేశారట. ఓ ఫ్యాన్ 3 దానం చేశారు. 3 రెక్కల మీద 3 పేర్లు రాశారు. వీరు ఫలానా వారు ఈ రెక్క దానం చేశాడు, ఇట్లా ఇట్లా రాశారు. అది చూసి అందరూ సంతోషపడాలి, అది వాళ్ళ భావన. సరే కూర్చున్నారు అందరూ కూడా. ఎవడో ఫ్యాన్ స్విచ్ వేయండి అన్నాడు. ఈ దానం చేసిన 3 అక్కడ ఉన్నారు. వద్దు వద్దు, స్విచ్ వేయొద్దు అన్నాడు. అదేంటయ్యా, స్విచ్ వేస్తే తిరుగుతుంది, తిరిగితే మా పేర్లు ఎక్కడ కనిపిస్తాయి అన్నాడు. కాబట్టి ఎక్కడ ఆగిపోతాం మనం, ఏదో స్వర్గం, ఆ స్వర్గం దగ్గర ఆగిపోతాం. కానీ స్వర్గంలో నువ్వు ఆగటం లేదే, క్షీణే పుణ్యే మర్త్యలోకం విశంతి. పుణ్యం కాస్త నాశనం అయిపోయేటప్పటికి మళ్ళీ నీవు మామూలు లోకంలోకి వచ్చేస్తున్నావు, నీకు ప్రయోజనం ఏమిటి? అందుకని యద్గత్వా నివర్తంతే తద్ధామ పరమం మమ అన్నాడు భగవంతుడు. ఏ స్థానానికి వెళ్ళిన తర్వాత మళ్ళీ తిరిగి రావటం ఉండదో అటువంటి స్థానాన్ని మనం పొందాలి అని అన్నారు. కాబట్టి సాంసారిక సుఖాన్ని పొందిన తరువాత అక్కడ ఆగకుండా పరమగతికి వెళ్ళాలి, మోక్షం ఆశేస్తే దానికి సంబంధించినటువంటి మంత్రాన్ని చెబుతున్నారు. అయితే ఇక్కడ మనం చిన్న ప్రశ్న కూడా వేసుకోవచ్చు, మరి మధ్యలో ఈ సంసార సుఖం ఎందుకండి? స్వామివారి ప్రసన్నత వచ్చిన తర్వాత డైరెక్ట్గా మోక్షానికే వెళ్ళొచ్చు కదా అని అంటే, ప్రతిదానికి సంస్కారం ఉంటుంది, ప్రతిదానికి యోగ్యత ఉంటుంది, అర్హత సంపాదించుకోవాలి. అదీగాక ఒక క్రమ పద్ధతిలోనే ప్రయాణం జరగాలి. ఒక్కొక్కడు ఆశ కొద్దీ ఏం చేస్తాడంటే మొదటి మెట్టు మీద కాలు వేసి అన్ని మెట్లు ఎవడెక్కుతాడబ్బా అని దూకుతాడు, నాలుగో మెట్టుకో ఐదో మెట్టుకో దూకపోతాడు. దూకపోతే దూకాలి అని మనస్సులో ఉత్సాహం ఉన్నా శరీరంలో శక్తి ఉండద్దు, కింద పడతాడు. కాబట్టి మధ్యలో ఉండేటువంటి సాంసారిక స్థితిని కూడా నీవు పొందడానికి అభ్యంతరం లేదు అని చెప్తున్నారు, చెప్పడం కోసం ఆ మాట అన్నారు. సాంసారిక సుఖం ఆశాస్య తృతీయేన మూడవ మంత్రంతో ఏం చేస్తున్నారు, మోక్షహేతు జ్ఞానం ఆశాస్తే, మోక్షహేతువునకు జ్ఞానము, జ్ఞానాదేవహి కైవల్యం అంటోంది శాస్త్రం. జ్ఞానము వలననే ఆ కేవలత్వము, శివః కేవలోహం అని అంటున్నారే, ఆ శివత్వము మొదలైనవి రావాలి అని అంటే నీకు జ్ఞానం కావాలి. జ్ఞానం అంటే ఏదో తెలివి కాదు, మోక్షేధీర్ జ్ఞానం, మోక్ష విషయకమైనటువంటి బుద్ధినే జ్ఞానం అంటారు. పరమాత్మ తత్వాన్ని తెలుసుకోవటం, దాని పేరే బ్రహ్మవిత్వం, బ్రహ్మమును తెలుసుకోవటం. బ్రహ్మవిత్ బ్రహ్మైవ భవతి, బ్రహ్మము తెలిసినటువంటి వాడు బ్రహ్మమే అవుతాడు అని శాస్త్రం చెబుతోంది. కాబట్టి ఆ మోక్షహేతు జ్ఞానాన్ని కోరుకుంటున్నాం, వచ్చిందని కాదు కోరుకుంటున్నాం. కోరుకోవటానికి అనుగుణమైనటువంటి మూడవ మంత్రాన్ని చెబుతున్నారు, యాతే రుద్ర శివా తనూ. అయ్యా ఓ పరమేశ్వర, నీకు ఒక తనువు ఉంది, ఒక దేహం ఉంది. తనువు అనంటే సూక్ష్మంగా ఉండేటువంటిది, అది విస్తరిస్తుంది. తను అనే శబ్దానికి, తను అనే ధాతువుకి ఒక స్వరూపము నుండి పెరిగి 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 పెద్దదవటం అనేటువంటిది, అందుకనే ఈ దేహానికి తనువు అని పేరు. అంటే పుట్టినప్పుడు, పుట్టక ముందు తల్లి గర్భంలో ఉన్నప్పుడు బైనాక్యులర్లు పెట్టి మంచి పెద్ద పెద్ద భూతద్దాలు పెట్టినా ఉందా లేదా అని కనపడేటువంటి స్థితి దగ్గర నుంచి మరి 100 కేజీల బరువు, మాంసము, రక్తము మొదలైనటువంటిదిగా పెరిగింది. సూక్ష్మ స్థితి నుంచి స్థూల స్థితికి వచ్చిందనమాట. అటువంటి దానిని తనువు అని పేరంటారు. అయితే ఇవన్నీ మనకే కానీ పరమేశ్వరుడికి సంబంధించినవి కావు, కానీ మనకున్న దాని ద్వారా పరమేశ్వర జ్ఞానం పొందడానికి అవసరం గనక ఆ మాటలు చెప్తున్నారు. యాతే తనూహు, నీ శరీరం, నీ దేహము ఏదైతే ఉందో అదేమిటి? శివా, శివా మంగళకరమైనటువంటిది. పరమేశ్వరుడికి రెండు రకములైనటువంటి తనువులు ఉన్నాయట. ఒకటి అఘోర, ఘోర అనేవి. ఘోర అంటే భయంకరమైనటువంటిది, అఘోర అని అంటే చాలా శాంతం అయినటువంటిది. శాంతం శివమద్వైతం అని వేదాంతాలు చెబుతూ ఉంటాయే అటువంటిది. నీ శరీరముగా ఏదైతే ప్రసిద్ధంగా ఉందో దానికి రెండు స్వరూపాలున్నాయి. తస్యైతే తనువౌ ఘోరాన్యా శివాన్యా. ఆ తనువు పరమాత్మ యొక్క తనువు రెండు రేఖలలో ఉంటుందిట, రెండు పట్టాలు, సమాంతర రేఖలు అంటామే, ఆ సమాంతర రేఖలుగా ఉంటాయి అని శాస్త్రం చెప్తోంది, ఇతిహాసాదులు కూడా చెప్తున్నాయి. ఏమిటి ఆ రెండు? ఒకటి ఘోర, ఇంకొకటి శివ. శివ అనేటువంటిది ఒకటి, ఘోర అనేటువంటిది ఒకటి. ఘోర అనే దాంట్లోనే మనకి చెబుతోంది, తెలుస్తోంది. ఒక సింహం ఉందనుకోండి, ఆ సింహము భయంకరమైనటువంటి కళ్ళతో, నిప్పులు కక్కేటువంటి కళ్ళతో, నోరు తెరుచుకుని, పంజా విప్పి భయంకరంగా అరుస్తూ గర్జిస్తూ వస్తుంది, అది ఘోరమైనటువంటిది. ఇంకొకటి మన గోమాత ఉందనుకోండి, ఆ గోమాత పరమ ప్రసన్నంగా మనకు కనిపిస్తూ ఉంటుంది. దాన్ని శివ అన్నాం. శివ ఘోర. మనం కూడా ఒక్కొక్క దశలో శివ స్వరూపంతో ఒక్కొక్క దశలో ఘోర స్వరూపంతో ఉంటాం. ఏదైనా ఒక చిన్న పిల్లవాడిని చూసినప్పుడు మనకి ముద్దు కలుగుతుంది, మనస్సులో ఆనందం పల్లవిస్తూ ఉంటుంది. దాని అప్పుడు మన మనస్సులో ముఖము మొదలైనటువంటివి చాలా చక్కగా ప్రసన్నంగా ఉంటాయి. కోపం వస్తుంది, కోపం వచ్చినప్పుడు పళ్ళు పటపటా కొరుకుతూ ఉంటాం. వాయిస్ పెరుగుతుంది. చూడండి, మామూలుగా కోపం వచ్చినప్పుడు గొంతు ఆటోమేటిక్గా పెరిగిపోతుంది. గొంతు మామూలుగా ఎప్పుడు పెంచాలి? వినేవాడు చెవిడివాడైతే పెంచాలి. అవతల వాడికి చెవుడు లేదు, వాడు హాయిగా వింటున్నాడు, కానీ పెద్దగా అరుస్తాం మనం. ఆ పెద్దగా అరిచి అవతల వాడిని చేస్తున్నాం. ఎందుకంటే అరుస్తావు, నాకేమైనా చెవుడా అంటాడు వాడు. నీకు చెవుడని కాదు, నాకు లోపల ఉండేటువంటి ఆ బ్లడ్ ప్రెషర్ ఆ వాయిస్తున్నట్టు చేస్తోంది అన్న. కాబట్టి ఒక వ్యక్తిలోనే భిన్న భిన్న కాలాల్లో ఒక్కొక్కప్పుడు ఏకకాలంలో కూడా శివస్వరూపము ఘోరస్వరూపము రెండూ కలుగుతూ ఉంటాయి. దాన్ని భారతంలో కూడా ఒక చోట చెప్పారు. ద్వేతనూతస్య దేవస్య దేవజ్ఞా బ్రాహ్మణా విదుః ఘోరాచాన్యా శివాచాన్యా తేచైవ సతథా పునః అన్నారు. ఆ పరమేశ్వరుని యొక్క శరీరాలు రెండు రకాలుగా ఉన్నాయని భారతం చెబుతోంది. భారతం అంటే అయ్యా వేదమే, వేద వ్యాఖ్యానమే. భారతంలో తిక్కన గారు ఒక చక్కటి మాట అన్నారు, వేదములకు అఖిల స్మృతివాదములకు బహుపురాణ వర్గంబులకు వాదైన చోటులను తా మూదల ధర్మార్థ కామ మోక్ష స్థితికి అని భారతాన్ని గురించి చెప్పారు. వేదాలకు ఒక వేదానికి ఇంకో వేదానికి ఎక్కడైనా పోటీ వస్తే, ఒక స్మృతికి ఇంకొక స్మృతికి ఎక్కడైనా అభిప్రాయ భేదం వస్తే పరిష్కారం చెప్పి పరమ ప్రమాణం ఏది, నిర్ణయాలు చేసేదేది? భారతం. అందుకనే భారతం పంచమో వేద, ఐదవ వేదం అని అన్నారు. అందులో లేనిది లేదు. ఏది హాస్తి తదన్యత్ర ఎన్నే హాస్తి న తత్క్వచితు అని అక్కడ అన్నీ ఉన్నాయి. వ్యాసులవారుట 3 సంవత్సరాలు సదోత్థాయి త్రిభిర్వర్షై, 3 సంవత్సరాలు నిరంతరము నిద్రపోకుండా భారతం అనేటువంటి దాన్ని రచించాడు అని భారతంలో చెప్పారు. అందుకని భారతం మనందరికీ ఉపాస్యం. మనం దాన్ని కొలవాలి, దాన్ని ఆరాధించాలి, దాన్ని చదువుకోవాలి, దాంట్లో ఉండేటువంటి మర్మాలన్నింటినీ తెలుసుకోవాలి. తర్వాత ఆ భారతాన్ని గురించి నన్నయ్య గారు ఇందాక చెప్పినటువంటి సదోత్థాయి త్రిభిర్వర్షై అనే మాటకే ఇంకొక చక్కని మాటని ఉపమానంగా కలిపాడు ఆయన. ఆయన మహాబహుపురాణ ఆ నానా బ్రహ్మాండాది నానా పురాణ విజ్ఞాన నిరతుడు నన్నయ్య గారు. ఆయన ఏమన్నాడంటే, బ్రహ్మదేవుడు త్రిభువనాల్ని నిర్మించినట్టుగా వ్యాసులవారు 3 సంవత్సరాలు భారతాన్ని నిర్మించాడు అని అన్నాడు. అంటే బ్రహ్మదేవుడు 3 లోకాల్ని నిర్మించినట్టుగా 3 సంవత్సరాల కాలం వ్యాసులవారు భారతాన్ని నిర్మించారంటే భారతంలో 3 లోకాలు ఉన్నాయి అని అర్థం అన్నమాట. కాబట్టి భారతము సమగ్రమైనటువంటి గ్రంథం. అందులో అంటున్నారు, ద్వేతనూతస్య దేవస్య దేవజ్ఞా బ్రాహ్మణ విదుః, దేవతత్వం తెలిసినటువంటి బ్రహ్మజ్ఞాన సంపన్నులైనటువంటి వాళ్ళు తెలుసుకున్న విషయం ఓ రహస్యం ఒకటి ఉంది. ద్వేతనూతస్య, ఆ పరమాత్మకు 2 తనువులున్నాయి అని. ఘోరాచ అన్యా, ఒకటి ఘోర. శివాచ అన్యా, మంగళకరమైనది ఒకటి. తేచైవ, అవే ఆ రెండునే. శతథా పునః, అవి వందలు 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 అయినాయి. ఆ 100 స్వరూపాలే ఈ రుద్రంలో మనకు వస్తూ ఉంటాయి. అవే శివాతనువు ఘోరాతనువు అనే 2 ఒక్కొక్కటి మళ్ళీ శాఖోపశాఖలుగా విస్తరిల్లి ఒక చెట్టుకి 8 ఆకులుంటాయి ఎవడన్నా లెక్కబెట్టగలడా? ఆకాశంలో 8 నక్షత్రాలుంటాయి ఎవడన్నా లెక్కబెట్టగలడా? దుమ్ము కణాలు ఎన్నుంటాయి? పద్మంలో ఉండేటువంటి ఆ పుప్పొడి కణాలు ఎన్నుంటాయి ఎవడైనా లెక్క చెప్పగలడా? అలాగే ఆ శివుని యొక్క ఘోరస్వరూపము శివస్వరూపము అనేటువంటి వాటికి 100 కొలది రూపాలు వచ్చినాయి. ఇంకొక మాట చెప్పాలంటే సృష్టిలో కనపడేవి కనపడనివి సర్వము ఆ స్వరూపాలే. దీన్నే విభూతి యోగం అంటాం. బాగా భగవద్గీతలో చెప్పినటువంటి విభూతి యోగము నాకు మూలాధారము ఈ శతరుద్రీయమని నేను మొదటి రోజు చెప్పాను. అంటే మనము చూచేది కానీ చూడనిది కానీ సర్వము భగవత్ స్వరూపమే. దానిని మెల్లమెల్లగా మెల్లమెల్లగా పండించుకొని శివుణ్ణి తప్ప మరొకటి చూడము అనేటువంటి స్థితికి మనం రావాలి. అది ఈ ప్రయత్నం అన్నమాట. సా తనూ కీదృశీ, ఒకటి అఘోర, మొదటిది అఘోర. అఘోర అంటే ఏమిటి? ఆయుధై అకారణ భయంకరీ ఘోర. ఆయుధం పట్టుకొని అకారణంగా భయాన్ని కలిగించేటువంటిది, దాని పేరు ఘోరాట. ఆయుధం చేతిలో ఏదైనా ఆయుధం ఉంటే ప్రతివాడు భయపడతాడు. మనం ఎందుకు మనం ప్రతివాడు అక్కర్లా, ఒక కర్ర పుచ్చుకున్నాం అనుకోండి, ఎద్దు మొదలైనటువంటివి దున్నపోతు మొదలైనవి మన మాట వింటున్నాయి. ఈ కర్ర మనం ప్రయోగించలా, వాడి చేతిలో ఉంటే చాలు. ఒక నీతి చంద్రికలో చమత్కారమైన కథ చెప్తారు. ఒక దూదేకుల సాహిబు వెడుతున్నాడు, ఎదురుగుండా ఒక సింహం వస్తోంది. వీణ్ణి అది చూసింది, దాన్ని వీడు చూశాడు. చూస్తే ఇద్దరు కూడా స్తంభించి నిలబడిపోయినారు. నిలబడిపోతే వాడు భయపడిపోయినారు ఇద్దరు. సింహం వస్తుంటే భయమే కదా. అదేమనుకుంది, వీడి చేతిలో అది ఉందే దూదేకుల దాన్ని అంటారు ఏకేదాన్ని, అది తుపాకి అనుకుంది. అది పెట్టి పేల్చేస్తాడేమోనని అది భయపడి నుంచింది. పారిపోతే కాల్చేస్తాడేమోనని, అది వచ్చి ఎక్కడ మీద పడుతుందో అని వీడు నుంచున్నాడు. ఓ నక్క చూసింది, వీళ్ళిద్దరి పొజిషన్ చూసింది, దానికి అర్థమైంది పొజిషన్ ఏమిటండి, సింహం గారు అట్టా నుంచున్నారు అన్నాడు. వాడి చేతిలో చూడు ఎంత పొడుగు తుపాకి ఉందో, కాల్చి పారేస్తానో అన్నాడు. ఓహో, మీరు మీ సంగతి ఏంటండి అంటే సింహం అండి అన్నాడు. నేనైతే మీకిద్దరికీ కూడా ఒక రక్షణ కల్పిస్తాను. నేను కొంత దూరం వెళ్ళిన తర్వాత ఒక ఈల వేస్తాను, ఆ ఈల వేసేటప్పటికీ సింహం గారు మీరు అటు పారిపోండి, ఈ సాయిబు గారు ఇటు వెళ్ళిపోతాడు అనండి అని కొంత దూరం వెళ్ళి ఒక ఈల వేసేటప్పటికీ రక్షించారు, రక్షించింది ఈ నక్కగారు అనుకుని అవి ఎటు పెడితే అటు వెళ్ళిపోయినాయి. అంటే ఉపాయం. కాబట్టి ఆయుధై అకారణ భయంకరీ ఘోర, ఆయుధమును చేత్తో పట్టుకుని అకారణంగా భయాన్ని కలిగించేటువంటిది ఘోర అని అంటారు. మనం సర్కస్లో చూస్తూ ఉంటాం సింహము ఏనుగు మొదలైన వాటికి. ఆ రింగ్ మాస్టర్ అనేవాడు ఒక కర్ర చేత్తో పట్టుకుని ఉంటాడు, సాధారణంగా కొట్టడు, కానీ అది ఉంటే చాలా అది పనిచేసేస్తుంది. అకారణ భయంకరి ఘోర. సా నభవతీతి అఘోర, అటువంటి ఘోర స్వరూపం లేకుండా ఉండేటువంటి తనువును అఘోర అంటారు. అంతేకాదు, ఇంకా నా కేవలం భయంకరత్వ అభావ మాత్రవతి, భయంకరం కాకపోవటం అనేది మాత్రమే కాదు, కింతు శివా, మంగళకరమైనటువంటిది, సుఖప్రద. ఆయుధం ఉండి భయంకరం భయం కలిగించకపోవటం అనే మాట అట్టా ఉంచి శుభాన్ని కూడా కలిగిస్తుంది, ఎడిషనల్ ఎక్కువ ప్రయోజనం కలిగిస్తుంది. అందుకనే చెప్తున్నారు, నా కేవలం సాంసారిక సుఖమాత్ర ప్రదా, ఇది కేవలము ఈ బ్రతుకు జీవనానికి సంబంధించినటువంటి సుఖాన్ని కలిగించేది మాత్రమే కాదు, కింతు పరమ పురుషార్థభూత మోక్షహేతు జ్ఞాన ప్రదాపి అంటున్నారు. ఈ అర్థం ఎక్కడొచ్చిందండి మీకు? పుస్తకంలో ఉందా, వాక్యంలో ఉందా మాట అంటే ఉంది. అపాపకాశిని శివా, అపాపకాశిని, అపాపకాశిని, అపాపమంటే పాపము లేనితనం. అపాపశబ్దేన పాప విరోధి బ్రహ్మాత్మతత్వ జ్ఞానం ఉచ్యతే అని వ్యాఖ్యానం రాస్తున్నారు. అపాప శబ్దం చేత ఇక్కడ బ్రహ్మజ్ఞానమునకు సంబంధించిన లక్షణం చెప్తున్నట్టయింది. దాని చేత కాశిని ప్రకాశిస్తోంది. యథా ఇషీకాతూలమగ్నౌ ప్రోతం ప్రదూయేత ఏవం హవా అస్య సర్వే పాప్మాన ప్రదూయంతే అని వేదం చెబుతోంది. ఒక గడ్డి పరకలో అగ్ని ప్రవేశిస్తే గడ్డి ఎట్లాగైతే నశనం కాలిపోతుందో, నామరూపాలు లేకుండా పోతుందో, ఆ రకంగా నామరూపాలు లేకుండా పోతాయి పాపాలన్నీ అని చెబుతోంది. భగవద్గీతలో కూడా అదే మాట అన్నారు, జ్ఞానాగ్ని సర్వకర్మాణి భస్మసాత్ కురుతే అర్జున. జ్ఞానం అనేటువంటి అగ్నిని మనలో ఉండేటువంటి సర్వ పాపములను కూడా బూడిదలాగా చేసి పారేస్తుంది. జ్ఞానం అంటే భగవత్ సంబంధమైనటువంటి భావన. ఎప్పుడైతే అది మనకు కలిగిందో పాపం చెయ్యరు, పాపాలు అంతకుముందుండే పాపాలు కూడా నశిస్తాయి. భస్మసాత్ కురితే బూడిదలాగా అయిపోతాయి, అంటే ఇంకా మళ్ళీ దానికి స్వరూపం వచ్చేటువంటి అవకాశం లేదు. జ్ఞానాగ్ని సర్వకర్మాణి భస్మసాత్ కురుతే అర్జున అని అన్నారు. కాబట్టి జ్ఞానాగ్ని అపాపకాశిని అని అంటే పరబ్రహ్మస్వరూపాన్ని కలిగించేటువంటి జ్ఞానము చేత ప్రకాశించేటువంటిది. ఏది ఇది? పరమేశ్వరుని యొక్క మరొక తనువు, శివాతనువు. ఈ రెండు అఘోర పాపకాశిని అయినటువంటి నీ తనువు ఏదైతే ఉందో అటువంటిది. ఇందులో రెండు, రెండిటి భావనలో మొదటిది ఏం చేస్తుంది? సంసార సుఖాన్ని ఇస్తుంది. రెండవది ఏం చేస్తుంది? దాన్ని మెల్లగా వెనక్కి నెట్టేసి పరబ్రహ్మ సాక్షాత్కారాన్ని కలిగిస్తుంది, ముక్తిని కలిగిస్తుంది. ఎందుకంటే అపేక్షించేదేముంది? ఎందుకంటే కావలసిందేముంది లోకంలో ఎవరికైనా? కాబట్టి ఆ మాట చెప్తున్నారు, ఏవం విధాయాహ తవ తనూహు అస్తి. ఈ విధమైనటువంటి నీ శరీరం ఏదైతే ఉందో అది శంతమయా. శంతమయా అంటే సుఖాన్ని కలిగించేటువంటి వాటిల్లో అత్యుత్కృష్టమైనటువంటి అటువంటి ఆ తనువు చేత నహ మమ్ములను అభిచాకసీహి. అయ్యా ప్రార్థిస్తున్నాం, ఏమని ప్రార్థిస్తున్నాం? అభిచాకసీహి అంటే అభిత సర్వత్ర ప్రకాశయుతాన్ కురు. ఎక్కడకు వెళ్ళినా, ఏ పని చేస్తున్నా, ఏమీ స్థితిలో ఉన్నా మమ్మల్ని ఆ జ్ఞానంతో ప్రకాశము కలవాళ్లనుగా చెయ్యి, బ్రహ్మజ్ఞాన సంపన్నులను చెయ్యి. చేస్తే ఏమవుతుంది? బ్రహ్మవిద్ బ్రహ్మైవ భవతి, అంతేగా. కాబట్టి అటువంటి బ్రహ్మ సాక్షాత్కార సంబంధమైనటువంటి స్థితిని మాకు నీవు కలిగించవలసిందయ్యా అని ఈ ప్రార్థన చేస్తున్నారన్నమాట. ఎంత గొప్ప మంత్రమో చూడండి ఇది, ఎంత గొప్ప మంత్రమో చూడండి. మొట్టమొదట ప్రసాదం, రెండవది సంసార సుఖం, మూడవది మోక్షం. ఆ మోక్షప్రదాన సామర్థ్యం కలిగినటువంటి చాలా గొప్ప మంత్రం ఇది. అటువంటి మంత్రం ఎస్మిన్ విజ్ఞాతే సర్వమిదం విజ్ఞాతం అని శృతి చెబుతోంది. ఏది తెలుసుకుంటే సర్వము తెలుస్తుందో. మనం కొన్ని కొన్ని విషయాలు నేర్చుకుంటాం. మొట్టమొదట తల్లిదండ్రులు అన్నప్రాసన చేస్తారు. అన్నప్రాసన అంటే ఏమిటి? ఇంకా పళ్ళు పూర్తిగా రాకుండా ఉన్నప్పుడు మంచి శ్రేష్టమైన పాయసం ఉంగరంతో నోట్లో పెట్టుతాడు. ఇది మొదట చేస్తారు. ఈ రకంగా బతికినంతకాలం ఎవరో ఒకరు అన్నం చేతి నోట్లో పెడుతూ ఉంటారా? ఆ తరువాత మనకు కావలసినటువంటిదంతా మనమే సాధించుకుంటున్నాం, అభ్యాసం వల్ల అదంతా వచ్చేస్తోంది. కాబట్టి అస్మాన్ అభిచాకసీహి అని చెప్పి ఆ బ్రహ్మసాక్షాత్కార ఎస్మిన్ విజ్ఞాతే సర్వమిదం ప్రకాశం భవతి అనేటువంటి మాటను ఆధారంగా చేసుకుని శంతమయ అంటే ఏ విధమైనటువంటి అశాంతి లేనిటువంటి దానితో పరమేశ్వరస్య చిదానంద విగ్రహత్వం ప్రదర్శితం. పరమేశ్వరుడు, ఇందాక మనం అనుకున్నాం చూడండి, పరమేశ్వరుణ్ణి సగుణ భావంతో ఇంతవరకు భావించాం, ఇప్పుడు నిర్గుణత్వం దగ్గరికి వచ్చాం. ఆ నిర్గుణత్వం యొక్క లక్షణమే చిద ఆనంద విగ్రహత్వం. చిత్ జ్ఞానము, ఆనందము, ఈ రెండూ అతని యొక్క స్వరూపం. అంటే సగుణంలోనే నిర్గుణత్వాన్ని దర్శించాలి. సగుణత్వాన్ని భావన చేయగా చేయగా నిర్గుణం అనేటువంటి స్థితిలోకి వెళ్ళిపోతాం. అటువంటి స్థితి కలగటానికి సాధనభూతమైనటువంటి శతరుద్రీయము యొక్క మూడు మంత్రాలు. ఈ మంత్రాన్ని గురించి మరికొంత చెప్పుకోవాల్సిన విషయం ఉంది, కాబట్టి దాన్ని రేపు మనం కొనసాగించుకుందాం. ఎంత మహిమ కలిగిన మంత్రాలో, ఎంత పరమ ప్రయోజనం కలిగించే మంత్రాలో, ఇటువంటి దానిని మనం ఆశ్రయించినందువల్ల పొందేటువంటి అనంతమైనటువంటి సుఖం, ఆనందం అనేటువంటిది ఎట్లా ఉంటుందో దాన్ని చెబుతోంది మంత్రం. స్వస్తి.
శ్రీ గురుభ్యో నమః. నేను తమతో మనవి చేశాను, ఇవాళ మన క్షేత్రంలో వెలసిస్తున్నటువంటి గంగాపార్వతి సమేత రామలింగేశ్వర స్వామివారి ప్రతిష్ఠ జరిగినటువంటి రోజు, అందరూ స్వామివారిని దర్శించుకొని ఆ తీర్థ ప్రసాదాలు తీసుకొని వెళ్ళాల్సిందిగా కోరుకుంటున్నాను. మనం ఈ సందర్భంలో గురువుల ఆదేశంతో నిర్వహిస్తున్నటువంటి మహారుద్రం రేపు పూర్ణావతి. రేపు ఉదయం 7 గంటలకు ప్రారంభమవుతుంది, సుమారు 11:30 గంటలకు పూర్ణావతి నిర్వహించబడుతుంది. మన శృంగేరి పీఠ అనుయాయులు, ధర్మపురి పీఠాధీశ్వరులు ఈ పూర్ణావతికి వచ్చి వారు మనకి ఇంకా అమితమైనటువంటి ఫలాన్ని అందిస్తామని చెప్పి అనుగ్రహం చేస్తున్నారు. మరి ఒక సూక్ష్మోడు చెప్పారు, ధర్మ సూక్ష్మం. ఒక యాగం మనం చెయ్యలేకపోయినా, ఆసాంతం చూడలేకపోయినా, యజ్ఞం పూర్తయిన తర్వాత అవభృత స్నానం అని చేస్తారు. ఆ మంత్రజలాల్ని మనకి ప్రోత్సాహం చేస్తారు. ఎవరు ఆ జలాల్ని ప్రోత్సాహం చేయించుకుంటారో వాళ్ళకి యజ్ఞం చేసినంత ఫలితం ఉంటుంది అని చెప్తారు పెద్దలు. అంచేత అందరూ మనం అనేకమైనటువంటి లోక కార్యక్రమాల నుండి ఆ మహారుద్ర యాగంలో మొట్టమొదటి నుంచి మనం పాల్గొనలేకపోయినప్పటికీ కూడా రేపు వచ్చి ఆ చక్కగా పూర్ణావతి దర్శించి ఆ అవభృత స్నానం, ఆ మంత్రజలాన్ని ప్రోత్సాహం చేయించుకొని ఆ యజ్ఞ రక్ష మనం ధరించినట్లయితే మనకు శ్రేయస్సు కలుగుతుంది. కాబట్టి అది మీకు మనవి చేస్తున్నాను. ఇంకొక విశేషం ఏంటంటే, రేపు ఎల్లుండి ఈ 2 రోజులు శ్రీ శర్మగారి అనుమతితో ఈ ప్రవచన కార్యక్రమం 6:30కు ప్రారంభం చేసుకుందాం రేపు ఎల్లుండి. ఎందుకంటే ఇది అదొక సముద్రం, ఆ సబ్జెక్ట్ వారు మొట్టమొదటి రోజునే చెప్పారు. దానిలో కొంత రుచి మనకి కలిగించడం కోసం వారు ప్రయత్నం చేస్తున్నారు. 3 రోజుల నుంచి గమనిస్తున్నాను, వారు మన స్థాయికి దిగి వచ్చి ఈ విషయాన్ని ప్రవచనం చేయటం ఎంత కష్టపడుతున్నారు వారు. అయితే వారు అధ్యాపక వృత్తిలో ఉన్నారు కాబట్టి ఇంకంతవరకు చేస్తున్నారని అనుకుంటున్నాను నేను. ఎందుకంటే వారి స్థాయి, వారి పాండిత్యం నిజానికి ఎంతో విద్యావంతులు, విద్యావేత్తలు, పండితులు, అంటే మనం లౌకికంగా చెప్పాలంటే ఏ పీజీ స్టాండర్డ్ అన్నమాట. కానీ వారు మన స్థాయికి దిగివచ్చి దాన్ని ఎంతో చక్కగా వివరణ చేస్తున్నారు. ఈ శాస్త్రం వినేటప్పుడు మనకి ఏదో ఒక కథ విన్నట్లుగా నడవదు, అట్లా ఉండదు. మనం ఎప్పుడూ దాని దగ్గరే ఆగిపోకుండా చివరికి దీంట్లోకి రావాలి. బయట నుంచి లోపలికి వెళ్తే వెళ్ళటమే మన శాస్త్రం అంతా కూడా, అన్నీ తిప్పడం 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 అంటారు. కనుక వారు ఎంతో శ్రమ పడుతున్నారు. మనం వారు అంత కష్టపడి మనకి అనుగ్రహం చేస్తున్న దాన్ని మనం చక్కగా శ్రద్ధగా ఆస్వాదించి మనం తరించాలని చెప్పి కోరుకుంటున్నాను. రేపు ప్రవచనం పూర్తయిన తర్వాత ఈ రామలింగేశ్వర స్వామివారి దేవస్థానం ఇక్కడ నిర్మాణం జరగడానికి, ఈ ప్రతిష్ట జరగడానికి ఎవరు కారణభూతులు, వారి వంశీయుల్ని ఇక్కడికి వారిని ఆహ్వానించి ఆ స్థలపురాణాన్ని మనం కొంత విని వాళ్ళని సత్కరించుకోవాలని ఒక సంకల్పం చేశాం. దాన్ని కూడా మీరందరూ చూసి ఆశీర్వదించాలని చెప్పి ప్రార్థన చేస్తూ సెలవు.